Aquele ev fosse muito candante, não era? అర్థం అవ్వకపోతే సాధన అవుతుంది. అర్థం చేసుకోవటం, అర్థం చేసుకోకపోతే సాధన కష్టపడిపోతున్నాడు. అంటే ఎంత ఎక్కువ మీరు కష్టపడతాంటే అంత అర్థం మీకు తక్కువైందనమాట. ఎంత ఎక్కువ కష్టపడతాంటే అంత అర్థం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు భగవద్గీతలు, ఇప్పుడు అమ్మగారు పాటలో కూడా పాడారు కామం గురించి, క్రోధం గురించి, లోకం గురించి. మీకు భగవద్గీతలు కూడా ఎప్పుడెప్పుడు వస్తున్నాయి కదా, ఈ పుస్తకంలో మీకు భగవంతుడు చెప్పిన మాటలు కూడా ఎప్పుడు మీరు వస్తున్నాయి. మనిషి కామం వస్తాం అనుకోండి, అది మనం అనుకున్న కామం ఎలా పోతుంది? అసలు మీరు చెప్పిన కోపం వస్తుందా ఇంటి కదా? వస్తుంది, కోపం వస్తుంది కదా, వస్తుంది. ఆ కోపం మీరు అనుకోండి, ఎప్పుడు ఉండిపోవాలి కదా మీరైతే, అది మీరు వచ్చి ఎందుకు వెళ్ళిపోతుంది? అది కోపం మీరే అనుకోండి, కోపం వస్తాను మీకు వెళ్ళిపోతాను. అది నిజంగా మీరు అనుకోండి, నిజంగా మీరైతే వెళ్ళదు. అది మీరు కాని దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని దాన్ని మళ్ళీ జయించడానికి సమస్య పెట్టుకుంటున్నారు. మీరు జయించడానికి అది మీరైతే కదా, అసలు మీకు ఇంటి దగ్గర ఎప్పుడో గొప్ప కోపం వస్తుంది. ఆ కోపం మీరు అనుకోండి, కోపం మీరైతే ఎందుకు పోతాను? అది కోపం మీరైతే ఉండిపోవాలి కదా. 24 గంటలు 365 రోజులు మీరు మరణించే వరకు, మిమ్మల్ని శ్మశానానికి తీసుకెళ్లే వరకు కోపం అలా ఉండిపోవాలి. ఎంత కోపదారికైనా అలా ఉంటలేదు కదా. ఏదో గంటలో బరస్ట్ అవుతారు, గంటలో మామూలు నార్మల్ స్టేట్కి వచ్చేస్తాడు. బికాజ్ ఇట్ ఇస్ నాట్ రియల్ స్టేట్. అలాగే కామన్ కూడా తీసుకోండి, అది కూడా నిజం కాదు. కామనే కనుక న్యాచురల్ స్టేట్ అయితే అది పెర్మనెంట్గా ఉండాలి. అదే కామం కూడా నిజం అనుకోండి, నిజం అయితే ఎప్పుడు ఉండిపోవాలి. అది కూడా మన మైండ్లో ఒక వికారం కింద పడుతుంది, వికారం కింద పోతుంది. అది నిజాలు కాదు, మనసులో వచ్చే డిస్టర్బెన్స్, అది మైండ్ లో మీకు వచ్చే డిస్టర్బెన్స్. అది నిజమైతే ఎప్పుడు పెర్మనెంట్ గా ఉండిపోవాలి మీకు. అది మీరు నిజంగా కామం అనుకోండి, అది మీరు నిజంగా లోభం అనుకోండి, మీరు నిజంగా కోపం అనుకోండి, మీరు ఆత్మను భగవంతుడు ఎందుకు చెబుతాడు? మీరు ఆత్మను చెబుతున్నాడు కానీ కామాన్ని చెబుతాడు కదా. నిజంగా మీరు కామం అనుకోండి, కామాన్ని చెబుతాడు. ఇది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్. మీరు అది కాదు, అది కాదు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు నీకు? ఈ మూడు కూడా పెద్ద గేట్లు అని చెప్పాడు. కామం, క్రోధం, లోభం కూడా నరకానికి వెళ్ళటానికి, ఏ నరకానికి తీసుకెళ్తున్నాయి, నరకానికి వెళ్ళటానికి పెద్ద గేట్లు. ఈ మూడు మనలో ఉన్నాయనుకోండి, అనుకోండి ఈ మూడు మనలో ఉన్నాయనుకోండి, అంటే మనకు నరకం వచ్చేస్తుంది అనమాట భగవంతుడు చెప్పింది. ఇంకా సాక్షి ఎందుకు మనకి? మనకి దీనికి పేర సలహాకి వెళ్ళక్కర్లేదు. పేర సలహాకి వెళ్ళి కేసు నెక్కుతున్నా ఓడిపోతున్నా మనం 5 రూపాయలు ఫీజు ఇచ్చి పేరు నడగట్టారు అక్కర్లేదు. కామన్ సెన్స్ విషయం. కామం ఉంటే నీకు, క్రోధం ఉంటే, లోభం ఉంటే, అవి నీకు నరకానికి ద్వారాలు, అవి నరకానికి తీసిపోతాయని న్యాచురల్ గా చెబుతున్నాడు ఆయన, భగవంతుడు చెప్పాడు. అయితే మనకు ఉన్నాయా లేదా అని, అయితే వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. ఒకసారి ఉన్నామన్నా ఉంటాలి, ఇది అవి ఎప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు అవి వస్తున్నాయి, జ్ఞాపకం అది ఇష్టమైన పోతున్నాయి. కోపం మనకి చెప్పు వస్తుందా? చెప్పు రాదు. ఒకసారి మనకి దాని అంతా అది పోతాను. అవి నేను అడిగితే ఎన్ని లగ్జరీస్, ఎన్ని భోగాలు, కామం, క్రోధం అనేది ఇట్ ఇస్ అవర్ న్యాచురల్, ఇట్ ఇస్ నాట్ అవర్ న్యాచురల్ స్టేట్, ఇట్ ఇస్ నాట్ అవర్ నార్మల్ స్టేట్. కోపం ఎవరికి వస్తుంది? అన్ని రకాలుగా బాగున్నోడికే కోపం వస్తుంది. నువ్వు పోటం తిండి నువ్వు పోటం తిండి ఎవరికైనా కోపం రావడం మీరు చూశారా? బికాజ్ ఇట్ ఇస్ లగ్జరీ. మీరు సినిమాకి వెళ్తే ఎటువంటిది మీకు కోపం రావడం కూడా ఏమండి? తిండి కోసం బాధపడేవాడు సినిమాకి గురించి ఆలోచిస్తాడు? అసలు ఆలోచించడం అంటే మీకు అన్ని విధాల సదుపాయంగా ఉన్నప్పుడు మీకు కోపం వస్తాను. మీకు ఇంటికారు ఇబ్బందిగా ఉంటుంది అనుకో, బేపాపం చూడండి, భేదవాడు చెప్పండి మీరు కోపం రావడం చూశారు? ఎక్కువ ధనవంతుడికే కోపం వస్తా ఉంటుంది, భేదవాడికి చెప్పండి మీరు అంత కోపం వచ్చినా కానీ పాపం అలా అణించుకున్నారో అణించుకుని ఉంటారు. సాగుతున్నారు వాడికి సాగదు. అంటే ధనవంతుడికి కోపం వస్తుంది, అది సాగు, అది భోగం అనమాట. అంటే ఏంటి, వాడు దూరం అయిపోతున్నాడు వాడు. ఇప్పుడు మీకేమిటి, జనరల్ గా మీరందరూ భక్తి పరులే, మీరు భక్తి పరులు కాదని అనుకుంటున్నారు. మీరు సహజంగా మీరు అందరూ భక్తులు, మీరందరూ జ్ఞానులే. కానీ మీ అందరూ జ్ఞానులు కాదని మీరు అనుకుంటారనుకోండి, అది కూడా అబద్ధం. మీరు అనుకోవటం ఎలా, మీరు అనుకుంటే ఎలా కూరుతుంది? మీరు అనుకోకపోయినా మీరు జ్ఞానులే. ఒకవేళ నాకు జ్ఞానం లేదు, మీ జ్ఞానం కాదని మీరు అనుకుంటారనుకోండి, అయినప్పటికీ మీరు జ్ఞానులే. అయితే ఎందుచేత మీకు అది అనుభవంలోకి రావటం లేదు? అప్పుడు కోపం వస్తుంది, కామం వస్తుంది, చిరాకు వస్తుంది, ద్వేషం వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి కదా. అంటే మీకు సహజంగా ఉన్న భక్తిని చెడగొట్టేస్తున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరేం అక్కడ చెరువు ప్రశాంతంగా ఉందనుకోండి, ఆ చెరువు ప్రశాంతంగా ఉన్న చెరువులో గడ్డ అయింది మీకు, ఇది మీరు పెట్టుకెడి ఓ కెరటాలు వచ్చారు, లేదా కింద బురద పైకి వచ్చారు. అయితే ఆ కెరటాలు రావడం ఆ చెరువుకి సహజ స్వభావం కాదు, గాలి వచ్చినప్పుడు కెరటం వస్తుంది, లేదా మీరు విపరీతంగా గాలి వచ్చినప్పుడు కెరటం వస్తుంది, మీరు బెడ్ వేస్తే కెరటం వస్తుంది, అది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ చెరువు. అదే మీ స్వరూపం జ్ఞానే, ఈ మీ స్వరూపం భక్తే. మీరు భక్తి మీరు భక్తి లేదనుకోండి, మీ భక్తి స్వరూపమే మీ భక్తి. అయితే ఏమిటి మీకు ఇప్పుడు మన ఇంతకు మనం ఈ డిజైర్స్ రావటం వల్ల, ఈ డిస్టర్బెన్స్ రావటం వల్ల మనం భక్తికి దూరంగా ఉన్నాము, జ్ఞానానికి దూరంగా ఉన్నాము అని అనిపిస్తాను. అంటే ఏమిటి, మీరు మటుకి మీకు వచ్చే కామం కానీ, మీకు వచ్చే కోపం కానీ, మీకు వచ్చే ద్వేషం కానీ, మీకు వచ్చే అసూయ కానీ, మీకు వచ్చే మళ్ళీ కుందేలు చెబుతూ ఉంటారు చూడండి కొంతమంది, ఈ కుందేలు చెప్పే స్వభావం ఉన్నాయా, అన్ని కూడా మీ మనసులో పుట్టి వికారాలు మీ కాదు, మీరు భక్తులే. ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారు, నువ్వు కాదు మీ కుందేలు చెప్పే స్వభావం ఉండొచ్చు, ఉన్నది మీరు కాదు, అది మీరు విడదీసుకున్నారు. మీరు సబ్జెక్ట్ విడదీసుకోకుండా మానేసి నేను సాధన చేస్తున్నాను, సాధన చేస్తున్నాను, ప్రాణాయామం చేస్తున్నానంటే నేను సాధన చేస్తున్నాను, కోటి సంవత్సరాలు చేసి తమలేదు. కృష్ణుడు కామాన్ని జయించు, కులాన్ని జయించు, లోభాన్ని జయించు, మూడు నరకాన్ని తీసుకెళ్లిపోతాను, మా అబ్బాయి 18 అధ్యాయులు ఆయన ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు చెప్పాడు, ఇదో పాఠకం చెప్పాడు ఆయనకి. ఇప్పుడు రిప్యూటేషన్ కూడా ఉంటుంది, ఒకసారి ఆయనకి ఒకళ్ళ మర్చిపోయి చెబుతున్నాడు, ఇన్నిసార్లు అనిపిస్తున్నా ఆయన మర్చిపోయి చెప్పడం కాదు, మనకి ఏదో రకంగా బుర్రకెత్తించడం కోసం అంత చేపట్టు. అయితే మీకు అర్థం అవ్వగలదా, మూడు చేయి ఎలా వస్తున్నాయి, అవి మనకి ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయి అని మీకు అర్థం అవ్వాలి కదా. ఒకవేళ మీకు కోపం వచ్చినది మీరు కాదు, కామం వచ్చినది మీరు కాదు, ఒక లోభిత్వం వస్తుంది అనుకోండి మీకు ఎప్పుడైనా, అది మీరు కాదు, కుందా చెప్పే స్వభావం మీరు ఉందనుకోండి, అది మీరు కాదు, మీరు అందరూ భక్తులు. ఇప్పుడు జ్ఞానం లేదు, ఇప్పుడు మనం అందరూ ఏమనుకుంటున్నాం, పుట్టాం, పెరుగుతున్నాం, చచ్చిపోతున్నాం, అంటే ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి మనకి, శరీరం నేననుకునే భావన మాలో ఉండిపోయింది, శరీరం నేననే భావన మనకి స్థిరంగా ఉండిపోయింది, స్థిరంగా ఉండిపోవటం వల్ల నేను పుట్టాను. ఎవరు పుట్టారు, శరీరం పుట్టింది. నేను ముసలాడు అయిపోయానండి అంటారు, ఎవరైపోయారు ముసలాడు, ఆత్మ ముసలుడు అయిపోయింది ఏమండి, నేను ముసలాడు అయిపోయానండి అంటాడు, ఎవరు ముసలు, శరీరం ముసలుడు, నేను చచ్చిపోతున్నాను, ఇంక ఎంతకాలం జీవించనండి, నేను చచ్చిపోతున్నాను. ఈ మాటలన్నింటిలో అజ్ఞానం కనిపిస్తాను, ఇంకా వాడు ఈ మాటలు చెప్పేటప్పుడు కూడా వాడు జ్ఞానే, కానీ వాడు శరీరం నేననే భావన వాడికి ఉండ కాబట్టి హృదయాలు అంటే ఆ మాటలు వస్తాను అంటే శరీరం నేననే భావంలో నుంచి వాడికి తలంపు పుడతాను, తలంపులోంచి వస్తుంది, తలంపు ఇచ్చినాటి ఆచరిస్తే ఇప్పుడు నేను మరణిస్తున్నాను, నేను ముసలివాణ్ణి అయిపోయాను, నేను భేదవాణ్ణి అయ్యాను, నేను ధనవంతుని అయ్యాను, నేను నల్లగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను, ఇవన్నీ దేహభావన అంటే దేహం నేననే భావంలోంచే నీకు అన్ని వస్తున్నాయి, ఇటువంటి వికారాలన్నీ పుట్టుకొస్తాను. చూడండి మనం అనుకుంటాం ఆ మనిషికి అహంకారం ఎక్కువ అండి, ఆ మనిషికి అహంకారం ఎక్కువ అనుకున్నాడు వాడు అహంకారం కాదు, వాడు అప్పుడు కూడా వాడు అహంకారం కాదు, వాడు జ్ఞాని లేదు, వాడు కాదు కాబట్టి. ఇప్పుడు కొంతమంది ఏమని చెబుతున్నారు, ఏమైనా సాధన చేస్తున్నామండి, ఏమి తెమలట లేదండి అంటారు, ఏమి కలిసి రావటం లేదని, సాధన చేస్తున్నామండి, చేస్తున్నాం సాధన, కానీ ఏమి ఫలితం కనిపించడం లేదు. మీ శరీరానికి ఎంత వయస్సు, మీ శరీరానికి 60 ఏళ్ళు 50 ఏళ్ళు వయస్సు, మీ లోపల మాయకి ఎంత వయస్సు మరి, కానీ మీ శరీరానికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వయసు ఉంది, పోనీ 50 ఏళ్ళ నుంచి మీరు సాధన చేస్తున్నారు, మీ లోపల మాయకి ఎంత వయసు ఉంది, పోనీ మీ శరీరం ముసలు అవుతుంది కానీ మీ లోపల అజ్ఞానం ముసలు అవుతుందా, మాయ ముసలు అవుతుందా. పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తుంటే వీళ్ళు చచ్చి వెళ్ళిపోయిన అల్లరి చేసేస్తున్నారు, ఊరికి అంటే మాట వచ్చు, వాళ్ళు చస్తారనుకోండి, వాళ్ళ లోపల మాయ చావదు, వాళ్ళ లోపల అజ్ఞానం చావదు. అజ్ఞానం అంటే ఎలా ఉంటుందండి, అజ్ఞానాన్ని మీరు ఎప్పుడైనా చూశారా, అజ్ఞానాన్ని భగవంతుడు చెబుతున్నాడు, అజ్ఞానాన్ని పోగొట్టుకోండి, ఋషులు చెప్పారు, మరి వేద పండితులు చెప్పారు, అందరూ చెప్పారు, అజ్ఞానం పోగొట్టుకోండి, అజ్ఞానం పోగొట్టుకోండి, మీరు ఎవరైనా చూసారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అజ్ఞానం ఎలా ఉంటుంది, అజ్ఞానం ఏంటి, మీకు వచ్చే తలంపుల రూపంలో వస్తున్నాయి చూడండి, మీ మనసులో వచ్చే వికారాలు, అది ఆ అజ్ఞానం, లోపల ఉన్న అజ్ఞానమే ఆ తలంపుల కింద వస్తుంది, అదే అజ్ఞానం. మీకు లోభం లోభిత్వం వస్తామనుకోండి, కామం వస్తామనుకోండి, క్రోధం వస్తామనుకోండి, చిరాకు వస్తామనుకోండి, ద్వేషం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీ లోపల నుంచి అజ్ఞానంలోంచి ఎన్నో ఇవన్నిటిని తీసేయండి, అజ్ఞానం పట్టాలి అక్కడ పోదు, ఇవన్నీ అజ్ఞానం ఉంది కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి, మీరేంటి వీటిని వదిలేసి మీకు వచ్చే తలంపును వదిలేసి అజ్ఞానం కోసం ఎక్కడన్నా ఉందేమో అజ్ఞానం వెతుకుతున్నారు, అది బయట ఉంటే కదా మీకు కనపడటం కోసం వస్తుంది, బయట లేదు, అయ్యాడు మీ తలం అజ్ఞానం, మీ అజ్ఞానం, మీ లోపల ఉన్న అజ్ఞానం మీకు తలంపు రూపంలో వస్తుంది, నా అజ్ఞానం నాకు తలంపు రూపంలో వస్తుందన్న సంగతి మీకు తెలుసుకోవడం మానేసి మీరు ప్రకృతిలో వెతుకుతున్నారు, ఈ అజ్ఞానాన్ని ఎలా జయించాలి, ఎక్కడ ఉంది, ఎక్కడ నరసాపురం ఉందా, భీమవరం ఉందా, ఒకవేళ తిరుపతి వెళ్ళిపోతుందేమో, తిరుపతి వెళ్తే అరుణాచలం పోతుందేమో, అరుణాచలం మరి లేకపోతే అరుణాచలం వెళితే అజ్ఞానం పోతుందేమో, ఎలా అనుకుంటుంది, ఎక్కడ పోతుంది, అది మీ లోపల ఉంది, తలంపు రూపంలో ఇప్పుడు మీకు కోపం వచ్చింది అనుకోండి, మీ కోపం ఎలా వచ్చింది చెప్పండి. ఎవరికైనా కోపం వస్తుంది, ఎవరికైనా కోపం తెచ్చుకోండి ఇప్పుడు చూద్దాం. కోపం వస్తుంది ఎలా వస్తుందని చూపించండి. అది ఏది మీకు ఎలా వస్తుంది కోపం? నేను కోపం అని చెబుతుంది తలంపేది. మీ తలంపే కోపం, మీ తలంపే కామం, మీ తలంపే లోపిస్తాం, ఈ కుందాలు చెప్పి అన్ని తలంపులే. అసూయ కూడా తలంపు, అన్ని తలంపుల రూపంలో వస్తుంది. అజ్ఞానం అనేది ప్రతిదీ కూడా తలంపు రూపంలో వస్తుంది. అందుకని ఏం లేదు, తలంపే కోపం. మీకు తలంపు లేకుండా కోపం ఎవరికైనా వస్తుందని చూపించండి. మీకు ఎవరికైనా తలంపు కోపం వచ్చిందనుకోండి, తలంపుని తీసేయండి, కోపం చూపించండి. ఇప్పుడు ఇదంతా లగ్జరీ. అయితే మీరు కోపం వచ్చినప్పుడు కూడా మీరు న్యాచురల్ స్టేట్ లో ఉన్నారు, నార్మల్ స్టేట్ లో ఉన్నారు. మీరు అందరూ జ్ఞానులు. మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే భక్తి సంపాదించాలి, భక్తి పొందాలి అని ఇటువంటి భావాలు వస్తాయి మీకు. కానీ భక్తి సంపాదించాలి, భక్తి పొందాలి. భక్తి సహజమైన స్థితి, విభక్తి అంటే తలంపులు అసలు స్థితి. భక్తి సహజ స్థితి అంటే భక్తి కాని స్థితి అది విభక్తి. విభక్తి అంటే అసహజ స్థితి. అంటే ఇప్పుడు మనం ఈ ఇప్పుడు గుణాల రూపంలో ఉన్నది ఏంటి, భక్తి కాదు విభక్తి. అంటే ఏంటి ఇప్పుడు మనం భక్తి సహజ స్థితి, ఈ గుణాలు అసహజ స్థితి, అంటే దాన్ని విభక్తి అంటారు. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం జనరల్ గా, అసహజ స్థితిలో ఉన్నాం, అంటే భక్తి లేని స్థితిలో ఉన్నాం. ఈ భక్తి వస్తే మన భక్తి, మన సహజ స్థితి మనం తెలుస్తాం. భక్తి ఉంటే మనం, భక్తి వచ్చిందనుకోండి మన సహజ స్థితిలో మనం ఉంటాం. అంటే భక్తి కొత్తది కాదు, అది మనకు దూరమైంది కాదు, అది మన స్వరూపమే భక్తి. అది ఇప్పుడు ఎక్కడున్నాం మనం, భక్తికి దూరంగా ఉన్నాం. దూరంగా ఉండాలి కదా భక్తి సంపాదించుకోవాలని అలా అనిపిస్తాను. కానీ మనం అనిపించినప్పుడు కూడా మనం భక్తులే. భక్తులం కాదనుకున్నప్పుడు మనం భక్తులే, భక్తికి దూరంగా ఉన్నాం అనుకున్నప్పుడు మనం భక్తులే. అయితే ఏంటి, మనకు ఆ స్టేట్ ని తీసుకెళ్లి ఈ గుణాద్యం దూరంగా ఉన్నట్టు అనిపింపజేస్తుంది మనసు. ఆ గుణాలు అలా వదిలేసాం అనుకోండి, సహజమైన స్థితిలో పడిపోతాం. ఇప్పుడు బంతి ఎలా పట్టుకున్నాను అనుకోండి, నేను బంతి అలా వదిలేస్తే కింద పడమని నేను బంతి తోడు చెప్పక్కర్లేదు. బంతి వదిలేసాను అనుకోండి, బంతి చేతితోడు పట్టుకున్నాను అనుకో, వదిలేస్తే ఆ భూమి ఆకర్షణ సహజంగా కిందకి లాగేస్తుంది. నువ్వు కింద పడు, కింద పడు అని బంతి తోడు చెప్పక్కర్లేదు. ఇంకేస్తే భూమి కొన్ని సహజమైన ఆకర్షణ శక్తి కింద పడు. అలా ఎప్పుడైతే మీరు గుణాలను వదిలేశారో, సహజంగా ఆత్మ భూమికి ఆకర్షణ శక్తి ఎలా ఉందో సహజంగా మిమ్మల్ని ఆత్మ ఒకసారి లోపల మాట వరుసకు చెబుతారు. ఏమని చెబుతారంటే, ఏమైనా మీకు ఎవరికైనా అనుభవాలు వచ్చినాయా, ఏమైనా అనుభవాలు ఉన్నాయా మీకు, ఆత్మానుభవం అయినా అని అడుగుతూ ఉంటారు సహజంగా మామూలుగా. అది అబద్ధం. ఆత్మ అనుభవం ఏంటి, నువ్వు ఒక్కడే కదా, ఇద్దరు ఇద్దరుంటే ఒకళ్ళు అనుభవిస్తారు, అంటే ఇద్దరు ఉంటే ఒకళ్ళు అనుభవిస్తారు, ఇంకోళ్ళు ఏమో దాని కూడా నేను అనిపిస్తున్నాను అని అనుకుంటాడు. అనిపించేవాడు ఇప్పుడు నేను మిఠాయి తింటున్నాను అనుకోండి, మిఠాయి చాలా బాగుంది నేను అనుకుంటున్నాను, అనుకున్నాడు అనుకున్నాడు మిఠాయి అనేది ఒక వస్తువు అని నేను మిఠాయిని అనుభవిస్తున్నాను, మిఠాయి తింటున్నాను, మిఠాయి ఒక వస్తువు అంటే ఇక్కడ ఇద్దరం అయ్యాం, మిఠాయి తినివ్వండి నేను, మిఠాయి ఒకటి రెండు వస్తువులే చాలా బాగుంది అని అనుకుంటున్నాను, ఇక్కడ రెండయింది. అలాగే ఆత్మ అనిపిస్తున్నానంటే నాకు ఆత్మ అనుభవంలోకి వచ్చిన అంటారనుకోండి మీరు మాట్లాడు, అది అబద్ధం. ఇంకేదంటే ఆత్మ అనిపించేది ఎవరు, ఇక్కడ మిఠాయిని నేను తింటున్నాను, మరి ఆత్మను అనుభవించేది ఎవరు, మీ లోపల ఎవరు? ఆత్మ ఒకటిగా ఉందా రెండుగా ఉండే, ఆత్మ ఒకటిగా ఉంది ఇంకా అనుభవించేది ఎవరు, అది అబద్ధం. ఇది మాట్లాడటం తప్పు అంటే తప్పు కదా, వ్యవహారం కోసం అలా చూపుతారు, కానీ ఇది నాట్ కరెక్ట్ స్టేట్. ఆత్మ అనుభవం అనేది ఎప్పటికీ రెండు అయిపోయింది, అనుభవింపబడేది ఆత్మ, అనుభవించేవాడు అహంకారం లేకపోతే మనసు ఏదన్నా, రెండు ఉంటాయి అక్కడ. మీరందరూ మాకు శాంతి కావాలండి, శాంతి కావాలండి అంటున్నారు. ధనం కోసం మీకు కావాలంతా ఖర్చు పెట్టుకుంటున్నారు, శాంతి కోసం మీరేం ఖర్చు పెడుతున్నారో చెప్పండి. ఇలా అడిగేవాళ్లే కానీ ధనం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ కాలాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు. ఏమంటే ధనం కోసం మీ కాలాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు, ధనం వస్తుంది. శాంతి కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు, కానీ శాంతి కోసం మీరు ఎవరైనా ఇక్కడ ఏమైనా కాలాన్ని ఖర్చు పెడుతున్నారు. దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి శాంతి కావాలి, దేవుడు లేడని చెప్పేవాడికి శాంతి కావాలి, దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదు అని చెప్పేవాడికి శాంతి కావాలి. ఏమంటే దేహానికి అన్నమంత అవసరం, మనసుకు శాంతి అవసరం. ఈ ప్రార్థనలు, ఈ పూజలు, ఈ జపాలు, ఈ యోగాలన్నీ శాంతి కోసమే కదా, శాంతికి శాంతి కోసం వీడు చేసేయండి. మీరు చెప్పండి శాంతి కోసం మీరేం చేస్తున్నారో చెప్పండి. మీరేం ఖర్చు పెడుతున్నారు, మీ కాలాన్ని ఖర్చు పెడుతున్నారు శాంతి కోసం, మీ డబ్బును ఖర్చు పెడుతున్నారు శాంతి కోసం, దాని గురించి టైంని స్పెండ్ చేస్తున్నారు. శాంతి కావాలని ఎవరైనా మీ టైం స్పెండ్ చేస్తున్నారు దానికోసం, కానీ అందరికీ అది కావాలి, అందరికీ శాంతి కావాలి, దాని గురించి ఎవరు కూడా శకని వెచ్చించడం. నిజంగా మీకు శాంతి కనుక లభ్యం అయితే మీకు దేవుడు సమస్య రానే రాదు. దేవుడు ఉన్నాడా లేడని దేవుడు ఆవాహన ఉండదు. నాకు ఇప్పుడు పీకి దాకా మీరు అన్నం పెట్టారనుకోండి, మాట వస్తా అనుకున్నాం, ఏదో పదార్థాలు నాలుగు పదార్థాలు ఇచ్చి పెట్టారనుకోండి, నాకు ఇంకా ఆకలి సమస్య ఉండదు. అలాగే మీరు శాంతి సముద్రంలో మునిగి ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడా లేదు, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, మీకు అసలు తలంపు కూడా మీకు రాదు. అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే తలంపు కూడా మీకు పుట్టదు. దేవుడు లేడని చెప్పేవాడు శాంతి లేక, దేవుడు ఉన్నాడని చెప్పాడు శాంతి లేక, దేవుడి పేరు తన శాంతి కోసం దేవుడిని అక్కడ అక్కడ పెట్టుకుని దేవుడి కోసం వెతుకుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని తెలుసుకోవడం కోసం, తన శాంతి కోసం వాడు, అది వాడికి తెలియదు. దేవుని తెలుసుకోవడానికి మనిషి చేసే ప్రయత్నం కూడా శాంతి కోసమే, అదే వాడికి తెలియదు. దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేవుడు ఏమైనా చెప్పారు ఇంటూ నన్ను తెలుసుకోరని. కొంతమంది అంటారు నేను దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు వీడితో ఏమైనా చెప్పాడు నువ్వు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరాబ్బాయి, ఆయన అడిగితే వీడు తెలుసుకోవడానికి ప్రయత్నం, అది అబద్ధం. వాడు అనుకో తన శాంతి కోసం దేవుని తెలుసుకుంటే వాడు శాంతి వస్తుంది, వాడి కోసం చేసే ప్రయత్నం అది కాదు. కానీ మీరు నిజంగా ఇప్పుడు ఆత్మ అనుకోండి, మీ అందరికీ ఆత్మను తెలుసుకోవాలండి, ఆత్మను సాధించాలండి. మీరు ఆత్మ అయి ఉన్నప్పుడు ఇంక ఏం సాధిస్తారు మీరు? అయితే ఆత్మ విషయం మాకేం తెలియటం లేదండి, మేము ఆత్మ అయి ఉన్నాం కదా, ఆత్మ గురించి మాకేం తెలియటం లేదండి. ఉద్దేశం మీరు అడిగేది జనరల్, మీకు నిరంతరం ఏ జ్ఞాపకం వస్తుంది? మీ దేహం జ్ఞాపకం వస్తుంది. తర్వాత ఏం జ్ఞాపకం వస్తుంది? మీ మనస్సు మీకు జ్ఞాపకం వస్తుంది. మీ దేహం మీ మనస్సు, మీ దేహం మీ మనస్సు, మీ దేహం మీ మనస్సు, ఈ రెండేట్ల కోసం మీరు ప్రయత్నం, ఇది మీకు జ్ఞాపకం వచ్చి మీరు ఆత్మ అయి ఉన్నప్పటికీ మీకు తెలియకపోవడం కారణం. మీ తలంపులోకి వచ్చింది మీ దేహం మీ మనస్సు, మీ దేహం మీ మనస్సు. ఎంటర్ వాడని రెండు దాటి బయటకు వెళ్లేపోతున్నాడు. తన దేహం చుట్టూరు తిరుగుతున్నాడు, తన మనస్సు చుట్టూరు తిరుగుతున్నాడు. కానీ మీరు ఏం అక్కర్లేదు, మీరు పుణ్యాలు చేస్తున్నారు. మీలో కొంతమంది పుణ్యం ఎవరి కోసం చేస్తున్నారు అంటే భవిష్యత్తులో నేను సుఖపడతాను, ఈ పుణ్యం చేస్తే భవిష్యత్తులో నేను సుఖపడుతున్నాను అంటే భవిష్యత్తు అనేది కూడా తలంపి. అసలు భూమి లేదు, భవిష్యత్తు లేదు, భవిష్యత్తు అనేది మీ తలంపి. కోసం మీరు చేస్తున్నారు, మీకోసం మీరే చేసుకుంటున్నారు అంటే మళ్ళీ మీరు సుఖపడాలని మీరు చేసుకుంటున్నారు. ఇందులో మీకు ఈశ్వరుడు, ఈశ్వరుడు స్వరూపం మీకేం తెలుస్తుంది? మీకు లోకం జ్ఞాపకం వస్తుందంటే, మీ దేహం జ్ఞాపకం వస్తుందంటే, మీ మనస్సు జ్ఞాపకం వస్తుందంటే ఇంకా ఆత్మచింతన లేనట్టే గుర్తు. ఆత్మచింతన ఉన్న మనిషికి దేహం గుర్తురాదు, తన అహంకారం గుర్తురాదు, లోకం గుర్తురాదు. మనం రోజు అరగంట గంట సేపు పూజ చేసుకుంటున్నాం సరిపోతాం అనుకున్నాం. ఆచార్యుల వారు చెప్పింది ఏమిటంటే, ఉదయం నువ్వు మంచం నుంచి లెగిసింది మొదలు, రాత్రి మళ్ళీ పడుకునే వరకు ఆత్మచింతన చేయమంటారు, అప్పుడు నువ్వు సిద్ధపురుషుడు అవుతావని చెప్పాడు. సర్వసానికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, లోకాన్ని చింతిస్తూ ఆత్మను చింతిస్తున్నాను. వాడు చింతించేది లోకాన్ని, ఆత్మను చింతిస్తున్నావు అనుకుంటాడు. వాడు అనుకోలే కానీ వాడు ఆత్మను చింతించడు, లోకాన్ని చింతిస్తున్నాను. మీ శరీరం విడిచిపెట్టేస్తారండి, మళ్లీ జన్మలోకి వస్తారు. మీకు లోకం ఉన్నది అజ్ఞానం తప్పించేయండి. మీరు లోకాన్ని చింతించుకుంటే అజ్ఞానం పెరుగుతుంది. ఇంకా అది లోకం ఉన్నది అజ్ఞానం. మీరు లోకానికి, లోకంలో ఏముంది? అశాంతి ఉంది, అంటే అశాంతి వస్తాం. ఆత్మలో ఏముంది? జ్ఞానం ఉంది. ఆత్మలో ఏముంది? శాంతి ఉంది. ఆత్మను చింతిస్తే జ్ఞానం పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది. లోకంలో ఏముంది? అజ్ఞానం ఉంది. లోకంలో ఏముంది? అశాంతి ఉంది. అంటే లోకాన్ని చింతించుకుంది అశాంతి వస్తుంది, అజ్ఞానం. ఇంకా కొంతమంది అంటారు, రేపు నేర్చుకుంటామండి, రేపు నుంచి నేర్చుకుంటామండి, రేపు నుంచి చాలా శ్రద్ధ చేస్తా ఉంటారు. రేపండి సెకండ్ మాట ఏంటి అసలు? ఎవడైతే ప్రతి సెకండ్ను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడు విద్యావంతుడు అవుతాడు. రేపు కాదు సెకండ్, ఇక ఎవడైనా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, అనుకోండి మాట వచ్చి ఆ చదువులోంచి వాళ్ళకి వినయం రావటాలి అనుకోండి, అది చదువు. చదువులోంచి వినయం వస్తేనే అది చదువు. చదువులోంచి వినయం రాకపోతే చదువు, చదువు మధ్య అది విద్య మధ్య కాదు, అవిద్య. విద్యలోంచి వినయం వస్తుంది, అవిద్య నుంచి గర్వం వస్తుంది. నువ్వు నిజంగా విద్య, నువ్వు నేర్చుకునే విద్య నిజంగా విద్య అయితే అందులో వినయం పుట్టుకురావాలి. అది వినయం రాదనుకోండి, గర్వం వస్తామనుకోండి, అది విద్య కదా, అవిద్య. చాలా మంది దుఃఖం వస్తానండి, అశాంతిగా ఉంటానండి అంటే, ఏ వై నాట్ బి దట్? మీరు అశాంతిగా మటుకు ఎందుకు ఉండకూడదు? మీరు అసలు అలా ట్రై చేయండి. అశాంతి వస్తామనుకోండి, మీకు ఎప్పుడు అనుకోండి, అశాంతిగా ఉండండి. అది ఏం చేస్తుంది? మీరు శాంతిగా ఉండగలిగినప్పుడు అశాంతికి ఎందుకు ఉండగలేకపోతున్నారు? మీరు పిరిగిపడద్దు, అది ఏ పరిస్థితిలో మీరు పిరిగిపడద్దు. మీరు పిరిగిపడ్డారో తరుణంకి వస్తుంది మన అశాంతి. మీరు ఏమి పిరిగిపడద్దు అసలు. మీరు అశాంతి నిజంగా మీరు శాంతి కోరుకుంటున్నారు అనుకోండి, కానీ అశాంతి గెంతుకు వస్తామనుకోండి, మేము ఇదికి రానివ్వండి. కానీ అశాంతి రానివ్వండి, ఉండనివ్వండి, ఎంతకాలం ఉంటుందో చూడండి, అందులో కలవకండి, చూడండి ఎంతకాలం ఉంటుంది అశాంతి. ఏం చేస్తుంది మిమ్మల్ని? దుఃఖం వస్తామనుకోండి, దుఃఖం రాను. మీరు ఆత్మ కదా, మీరు దుఃఖం కాదు కదా. దేవుడు బొమ్మ ఒకటి ఎదుర్కొంటూ ఉండాలి, మీరు ఇక్కడ ఉంటా ఉండాలి, ఇది ఏదో మంత్రం చదువుతూ ఉండాలి, ఇతనేది అడుగుతూ ఉండాలి, ఆ దేవుడు ఏదో ఇస్తూ ఉండాలి. జనరల్ గా ఈ ద్వైతవాసం, నేనేదో అడుగుతాను ఆ దేవుడు నాకు ఇస్తూ ఉంటాడు, అదే భవిష్యత్తులు నాకు ఏదో ఉపకారం చేస్తాడు. భవిష్యత్తుని భవిష్యత్తు కొన్ని మీ తలంపే. మీరు భక్తి జ్ఞానం అటు ఉంచండి. ఈ ద్వైత వాసన ఉన్నవాడు కూడా వాడు ఎన్నడూ కూడా స్వరూపాన్ని పొందడు. వాడు ఎంత భక్తుడైనా సరే, ఎంతో పూర్వపుణ్యం ఎంత ఉంటేనే కానీ ఆ అద్వైత వాసన పుట్టే పుట్టదు మనిషి. మీరు రోజు పూజ చేస్తున్నారు కదా ఇంటి దగ్గర, మీరు భగవంతుని ప్రేమిస్తున్నారు, పువ్వులు ఖర్చు పెడుతున్నారు, పువ్వులు చల్లగా దొరుకుతున్నాయి, లేకపోతే ఇంట్లో ఉంటాయి, పువ్వులు కోస్తున్నారు, దేవుడి దగ్గర పెడుతున్నారు, మీరు భగవంతుని ప్రేమిస్తున్నారు అంటే దేవుడి దగ్గర పువ్వులు పెట్టి మీ ఇంట్లోనే ప్రేమించుకుంటారా? దేవుడి దగ్గర ఏమో పువ్వులు పెట్టండి, మీరు ప్రేమించుకునేదేమో మీ ఇంట్లో మనుషులేనా? లేదంటే మీకు భక్తి అనేది దెయ్యం కింద కనిపిస్తుందో భూతం కింద కనిపిస్తుంది? కాదండి, మీరు పూజ చేస్తున్నారు, మీరు పూజ చేస్తండి, మీరు ఉద్దేశం మీరు అందరూ కలిసి దేవుని ప్రేమిస్తున్నామని మీరు అనుకుంటున్నారా? మీరు రోజు పూజలు చేసుకుంటున్నారు, రైట్, చేసుకోండి. నేను మీకున్న ఆధారాలని పడగొట్టడం లేదు, మీకున్న ఆధారాలు నేను పోల్చడం లేదు, మీరు చేసుకోండి. మీరు నిజంగా దేవుని పూజ, మీరు పువ్వులు అంటే అక్కడ పెడుతున్నారు కానీ మీరు ప్రేమిస్తున్నారా దేవుని? మీరు నిజంగా ఈశ్వరుని ప్రేమిస్తున్నారనుకోండి, అది భక్తే. ఇంకేముంది, భక్తి అంటే ఏముంది? మీరు నిజంగా ఈశ్వరుని ప్రేమిస్తున్నారనుకోండి, అది భక్తే. కానీ అది వచ్చింది కదా, నిజంగా ప్రేమించడం లేదు కదా, పువ్వులంటే పెడుతున్నారు కానీ ప్రేమించడం లేదు కదా. మీ మనసుని ఎప్పుడైనా ఈశ్వరుడికి ఇచ్చారు మీరు? మీ అహంకారాన్ని ఎప్పుడైనా మేతకం ఈశ్వరుడికి ఇచ్చారా? మీ అహంకారాన్ని ఈశ్వరుడికి ఇవ్వడానికి మీరు ఇష్టపడరు. మీ అహంకారం కోరతను ఈశ్వరుని మీద, ఆ ఈశ్వరుడు శాంక్షన్ చేయాలి దాన్ని. మీ అహంకారం ఈశ్వరుని కోరతను, అది మీరు శాంక్షన్ చేయాలి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు మీరు కోరిన దాన్ని ఈశ్వరుడు శాంక్షన్ చేయాలి. అందుకే మీరు పువ్వులు పెడుతున్నారు. అంటే ఏంటి, ఒకవేళ మీ అహంకారాన్ని ఈశ్వరుడు మింగుదాం అనుకున్నా మీరు మింగనవరు. మీలో ఉన్న అహంకారాన్ని కానీ అజ్ఞానాన్ని కానీ ఈశ్వరుడు మింగుదామని చూస్తే అనుకుని మీరే మింగనవరు. అంటే ఏంటి, మీరు చేసే పూజ ద్వారా, మీరు చేసే మామూలుగా పువ్వులు పెట్టడం ద్వారా, మీకున్న భక్తి ద్వారా ఈశ్వరుని మింగుదామని. మనం చేసే ప్రయత్నాలు ఏంటంటే మనం ఈశ్వరుడి చేత మింగబడదామని కాదు, మనం ఈశ్వరుని మింగుదాం. ఇది నేను చెప్పేది నిజం అబద్ధం మీరు పరిశీలన చూసుకోండి, మీ మనసులో పరిశీలన చూసుకోండి. ఈశ్వరుని మింగుదామని అంటే ఈశ్వరుడికి మీరు స్వాధీనం అవ్వడానికి మీరు ఒప్పుకోండి. ఈశ్వరుడు మీరు స్వాధీనం అవ్వాలి. మీరు చెప్పినట్టు ఈశ్వరుడు వినాలి, ఈశ్వరుడు చెప్పినట్టు మీరు వినరు, మీరు చెప్పినట్టు ఆయన వినాలి, మీరు అడిగిందాలో ఆయన ఇస్తామని. ఆయన చెప్పినట్టు మీరు వినరు. ఒక ఆయన మిమ్మల్ని స్వాధీనం చేసుకుందామంటే ఆయన స్వాధీనం చేసుకోవడం మీరు ఇష్టపడరు. కానీ ఈశ్వరుడు మీరు మింగుదామని చేయడానికి ప్రయత్నం కాకపోతే మీరు పువ్వులు ఎందుకు పెడుతున్నారు? మీకు ఏమీ కోరికలు లేవనుకోండి, లోపల అనుకోండి మాట్లాడచ్చు, ఏమి లేకుండా మీరు పువ్వులు పెడతారా? అని మీకున్న కోరికలు నెరవేర్చమని ఈశ్వరుడికి అప్లై చేసుకున్నా. అంటే ఈశ్వరుడు మీరు చెప్పిందల్లా చేస్తూ ఉండాలి. లేకపోతే దేవుళ్ళు మారుస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది రాముడు పోతే దగ్గర ఏమో పువ్వులు పెడతారో, ఓ సంవత్సరం అయ్యేటప్పుడు రాముడు ఇవ్వకపోతే మళ్ళీ శివుడికి మార్చేస్తారు. మళ్ళీ శివుడి దగ్గరికి శివుడు కొంతకాలం పూజ చేస్తారో, శివుడు మంచిది, దుర్గ మంచిది అనుకుంటారు. మళ్ళీ దుర్గ కొంతకాలం పూజ చేస్తారు. ఎందుకు ఇప్పుడు కలియుగం అయ్యేది, కలియుగం ఇది, కలియుగానికి దేవుడు వెంకటేశ్వర స్వామి పట్టుకుని అంటారు. ఆ శుభ్రం గురుగురించి పెడతాడు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తాను? నీలోంచి వస్తాను. అది తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి చూసి వచ్చే బదులు ఒక 5 నిమిషాలు ఆత్మ గురించి శ్రవణం చేయటం ఎక్కువ పుణ్యం వస్తుంది మీకు తెలియకపోతాను. ఇంకా ఆత్మ మీరు కాబట్టి మీరు తిరుపతి 200 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి కంటే మీరు ఆత్మ గురించి ఎవరు చెప్పినా సరే ఆత్మ గురించి 5 నిమిషాలు కూర్చుని శ్రవణం చేయండి. మీరు 2 రూపాయలు ఖర్చు లేకుండా చేయండి. అంతకంటే మీకు ఎక్కువ పుణ్యం వస్తుంది. కారణం ఏంటి? ఆత్మ. భగవంతుడు 10వ అధ్యాయంలో విభూతి యోగంలో నేను ముందు ఆత్మని చెప్పాడు. మిగతా కూడా నీ తర్వాత కుమారస్వామిని, రాముని, కృష్ణుని, శివుని తర్వాత గోళని కూడా చెప్పాడు. ముందు మటుకు చెప్పలేదన. ఏం చదవన కురవను మనం ఏమంటాం? మీకు 100కి 100 మార్కులు ఇద్దరు 35 మార్కులు అని తెచ్చుకుంటాం. అంటే ప్యాస్ అయితే చాలు. అలా భగవంతుడు ఏం చేశాడు? 100కి 100 మార్కులు ఏంటంటే ఆత్మే, అదే కరెక్ట్ స్టేట్. అంచేత ఆత్మను తెలుసుకుని ముందు చెప్పాడు. అక్కడిని జారిపోయాడు, ఆయన కూడా జారిపోయాడు. ఇది వాళ్ళకి డిజర్వ్ కాకపోతే వాళ్ళకి తెలియదు కాబట్టి తర్వాత ముందు నేను ఆత్మని చెప్పాడు. కానీ రాముని అని చెప్పలేదు, కృష్ణుని అని చెప్పలేదు, శంకరుని అని చెప్పలేదు, కుమారస్వామి అని చెప్పలేదు, రావిటి చెట్టు అని చెప్పలేదు, వేప చెట్టు అని చెప్పలేదు. ముందు ఏం చెప్పాడు? నేను ఆత్మని విభూతి యోగంలో స్పష్టంగా చెప్పాడు. నేను ఆత్మని అందరి హృదయాల్లో చైతన్య రూపంలో ప్రకాశిస్తున్నా, ఆత్మను నేనే అని చెప్పాడు. మొట్టమొదటి వాక్యం చెప్పాడు. తర్వాత చెప్పుకొచ్చాడు నేను రాముని అని కృష్ణుని, కానీ మొట్టమొదటి నేను రాముని అని చెప్పలేదు, కృష్ణుని అని చెప్పలేదు, శంకరుని అని చెప్పలేదు. ఇంకే కాదు, ఒకటే నిజమని ఆయన తెలుసు. అంటే మనం సాధనల ద్వారా ఏం చేస్తున్నాం? ఈశ్వరుడికి మనం స్వాధీనం, ఈశ్వరుడికి మనల్ని మనం స్వాధీనం పరుచుకున్నా మనం చూస్తాం, ఈశ్వరుని మనం స్వాధీనం చేసుకోవడానికి చూస్తాం. కానీ నిజంగా నీకు భక్తి ఉందనుకుని అసలు ప్రశ్న రాదు. ఈశ్వరుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు, నన్ను అలాగే ఎందుకు చేస్తున్నాడని నీకు ప్రశ్నే రాదు. ఈశ్వరుడు తెలుసు కదా, నీ ప్రశ్న ఎందుకు పడుతుంది? నేను నిజమైన శరణాగతి ఈశ్వరుడు ఎలా ఎందుకు చేస్తున్నాడు, అలా ఎందుకు చేస్తున్నాడని ప్రశ్న నీకు హృదయంలో రానే రాదని నిజమైన శరణాగతి. మీకు ఆత్మ దర్శనం అయింది అనుకోండి, మీకు ఆత్మానుభవం వచ్చింది అనుకోండి, మీరు ఉన్న ఆత్మ మీరు చూసిన ఏ వస్తువు చూసినా మీకు వికారం కలదు. మీకు కొండ గుర్తు కోసం చెబుతున్నాను, మీకు ఆత్మానం కనుక నిజంగా అయి ఉంటే ఏ వస్తువుని చూసినా మీకు వికారం కలదు. ఏ వస్తు దేని గురించి మీరు విన్నా వికారం కలదు. ఈ విశాలమైన ప్రపంచంలో ఏ సంఘటన గురించి విన్నా ఇది వికారం కలదు. ఏ వార్తలు చెప్పినవండి, లేకపోతే ఏ ఏ మీ కళతో ఏది చూడండి, లోపల మీరు డిస్టర్బ్ కాదు. నిజంగా మీకు ఆత్మానవాయి ఏమిటి? ఈ వికారాలన్నీ మానసిక పరిధిలోనున్నాయి, ఆత్మలో లేదు. ప్రతి మనిషి కూడా నేను కర్తను అనుకుంటాడు, అంచేది వాడికి దుఃఖం వస్తుంది. నేను కర్తృత్వం అనే భావం లేకపోతే ఎవరికి దుఃఖం రాదు. కర్తృత్వ భావం విడిచిపెట్టకపోతే వాడు కూడా దుఃఖం వస్తుంది. కర్తృత్వ భావం కానీ విడిచిపెట్టేస్తే వాడు కూడా దుఃఖం రానే రాదు. మనం ఏం చేస్తున్నాం? ఏ పని చేస్తే దుఃఖాన్ని పోయేసుకొస్తుందో ఆ పని చేస్తాం. ఎటువంటి పనులు చేస్తే దుఃఖం వస్తుందో సరిగ్గా అటువంటి పనులు చేస్తున్నాం. అప్పుడు దుఃఖం వస్తుంది, బాధపడతాం. అది మనకు తెలియటం లేదు. మరి దుఃఖం వెంటనే వస్తుంది. ఇప్పుడు విరేచనాలు మాత్రం వేసుకున్నాం అనుకోండి, దాన్ని 4 గంటలు 5 గంటలు దానికి టైం ఉంది, అప్పుడు కానీ మోషన్ సాగు. అలా మనం ఏం చేస్తాం? ఈ పని చేసేటప్పుడు వెంటనే దుఃఖం రాదు మనకి. దాని డ్యూ కోర్స్ లో దాని టైం, దాని కాలం వచ్చేటప్పటికి దుఃఖం వస్తుంది. మనకి వెంటనే రాదు కదా, తెలియక మనం ఆ పని చేసేస్తాం. అంటే దుఃఖం, ఏ పని చేస్తే దుఃఖం పుట్టుకొస్తుందో, ఈ పని ఇలా దుఃఖాన్ని తీసుకొస్తుందో, మనం చేసిన పని వెళ్ళి దుఃఖం లాక్కొస్తుంది. సరిగ్గా ఆ పని చేస్తాం, తర్వాత బాధపడుతున్నాం దుఃఖం వస్తుంది. అంటే ఈశ్వరుడు మిమ్మల్ని దుఃఖ పెట్టడానికి ఏం చేస్తుంది? మీ మీద ద్వేషం ఉండే ఈశ్వరుడికి ద్వేషంతో ఈశ్వరుడు ఎలా అవుతాడు? మీ మీద ద్వేషం ఉండే ఈశ్వరుడికి నిజంగా ద్వేషం ఉంటే ఈశ్వరుడు ఎలా అవుతాడు అతను? అంటే మనం చేసే పనుల్లోంచి మనకు దుఃఖం వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? ఈశ్వరుడు ఇటువంటి అనుభవంలో పెట్టేశాడు, ఇటు ఈశ్వరుడు నన్ను కష్టాల్లో పెట్టాడని అనుకుంటాం. మనం చేసే పనుల్లోంచి వస్తామని తెలియటం లేదు. మనం ఈశ్వరుడు ఎందుకు చేస్తాడు? ఈశ్వరుడికి సంబంధం ఏంటి? అసలు మనకు దుఃఖం రావాలని ఈశ్వరుడు కోరుకుంటాడా? అలాంటి మీ భక్తిలో కూడా, పూజలో కూడా, మీ జపంలో కూడా మిమ్మల్ని మీరు ఎప్పుడైనా మర్చిపోయే ప్రశాంతం గుండెలు మీద చేసి మీరు ఆలోచించండి. మీరు చేసే భక్తిలో కానీ, మీరు చేసే జపంలో కానీ, మీరు చేసే ధ్యానంలో కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా మర్చిపోయారా? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా మర్చిపోయే స్థితి మీకు ఎప్పుడైనా కలుగుతుంది? మీరు జపంలో కానీ, మీ పూజలో కానీ, మీ ధ్యానంలో నిరంతరం మీకు మీరే జ్ఞాపకం వస్తున్నారు. ఇంక ఈశ్వర స్మరణే ఉన్న కదా. ఇచ్చే మన ఆత్మ దేహాన్ని ఆత్మ అనుకుంటుంది. ఈ దేహాన్ని ఆత్మను కొంతకాలం దుఃఖం కూడా వస్తుంది. కానీ మీరు ఇటువంటి అద్వైత మాటలు ఏం చెప్పకండి, ఎంతసేపు జపం చేసుకోండి, జపం చేసుకోండి, జపం చేసుకోండి అని చెప్తున్నారు. నాకు ఒంటిగా ఉన్నప్పుడు సలహా బయట జపం చేసుకోండి, జపం చేసుకోండి అని చెబుతాను. మీరు ఎవరో ఎవరికి రామునో కృష్ణునో శివుని జపం చేసుకుంటారు, లేకపోతే యేసుక్రీస్తుని ఇష్టం జపం చేసుకుంటారు రైట్. మీరు జపం చేసేవాడు మాట, జపం ఎవరు చేస్తారు కదా మీ లోపల, జపం చేసుకోండి మీరు చెబుతాను, మీరు జపం చేస్తారు లోపల ఉండి ఎవరో మీలో జపం చేస్తున్నారు, ఆడి మాట ఏంటి? ఆరు జోలికి వెళ్ళొద్దు అంటున్నారు. ఆరు జోలికి వెళ్ళకండి, జపం చేసుకోమని చెప్పండి. అంటే జపం చేసి జపి జోలికి వెళ్ళొద్దు అంటున్నారు. ఈ జపం చేస్తున్నాడు కదా లోపల జపి, వారి జోలికి వెళ్ళకండి, ఆయన ఏం ముట్టుకోవద్దు. విడిపోవాలండి, జపం చేసుకోగలను, పూజ చేసుకోగలను, అలాగే చెప్పండి. భగవంతుని విశ్వసించండి, నన్ను నమ్మండి. కృష్ణుడు ఏమన్నాడు మధ్య మధ్యలో, నేను భగవంతుని విశ్వసించాలి, భగవంతుని నమ్మాలి, అర్జునుడు నమ్ము అలా అంటున్నాడు అనుకోండి, ఏంటి సరదాగా చెబుతున్నాడండి? ఏమండి నమ్మటం ఎందుకండి? నమ్మటం ఎందుకు? నమ్మటం కోసమే? ఏమన్నా సరదా కోసం చెబుతున్నాడా? ఎలా కోలం ఇది? నమ్మటం ప్రభు డాక్టర్ గారికి మనకు మందు ఇస్తున్నారు, మందు ఎందుకండి? మనకి మందు ప్రయోజనం ఏంటి? అంటే ఈ మందు ప్రయోజనం ఎటువంటిదో నమ్మటం కూడా అదే ప్రయోజనం. ఈ మందు గమ్యం కాదు, ఆ నమ్మటం గమ్యం కాదు. ఈ మందు ఎందుకు ఇస్తున్నారు? మందు కోసం కాదు, రోగం తగ్గటం కోసం. అంటే మందు మందు కోసం ఎందుకు? మందు మందు కోసం కాదు, మనకు రోగం తగ్గడం కోసం. మనం భగవంతుడు ఎందుకు నమ్మంటున్నాడు మనల్ని? ఆయన నమ్మితే, ఆయన్ని మనం విశ్వసిస్తే, కానీ భగవంతుని విశ్వసించడం ద్వారా మన స్థితిని మనం పొందవచ్చు. నమ్మటం గమ్యం కాదు, ఆయన నమ్మి ఆగిపోమంటా లేదు. ఆయన నమ్మటం ద్వారా మనం మనకి ఏమవుతుంది? మనకు మనం దూరం అవుతాం. అంటే మన అహంకారానికి మనం దూరం అవుతాం. అహంకారానికి దూరం అయితే ఏమిటి? మనకి జ్ఞానం. అంటే నన్ను అలా ఊరుకోమని కదా అని చెప్పేది. నమ్మంటున్నాడు, నమ్మటం ద్వారా ఏమవుతుంది? మనకు స్వరూపం మనకు తెలుసు. అంటే ఇక మీరిచే నమ్మటం అనేది మీరిచే గోల్ మటుకు కాదు. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర చేసుకున్న సుఖాలు అనుభవిస్తున్నారు కదా, ప్రతి వాడు ఇంటి దగ్గర వేసుకున్న సుఖాలు అనుభవిస్తున్నారు కదా. ఈ సుఖాలు మనం అనుభవించే సుఖాలు ఎంత ఆయుగా ఉంది మనకి, ఈ సుఖాలని ప్రతి వాడు అనుకుంటున్నాడు. ఈ సుఖాలు అన్ని దుఃఖాలను తీసుకొస్తాను. ఓకే, ఈ దుఃఖ మిశ్రితమైన సుఖం అది. ఏ సుఖం దుఃఖాన్ని తీసుకురాకుండా ఒకే సుఖం ఉండదు, దుఃఖాన్ని తీసుకురాలేదు, శాంతి గంతు వచ్చే సుఖం. ఒక సుఖమే ఉంది, మళ్ళీ దుఃఖాన్ని కూడా తీసుకురాకుండా ఉండే సుఖం ఒకటే ఉంది. ఏ సుఖం అయితే శాంతిలోంచి వస్తుందో ఆ సుఖం మనకు దుఃఖాన్ని తీసుకురాదు. ఆ శాంతిలోంచి వచ్చి సుఖం కాకుండా ఇతర ఇతర సుఖాలు సమస్త సుఖాలు కూడా తప్పనిసరిగా దుఃఖాన్ని తీసుకొస్తాయి. ఒకవేళ నేను చెప్పిన మాటలని మిమ్మల్ని మీరు అందరూ నమ్మండి నమ్మండి అని బతిమాలటం లేదు. మీరు నమ్మండి, మీరు నేను చెప్పిన మాటలు నమ్మండి నమ్మండి అని నేను బతిమాలటం లేదు. ఎప్పుడైనా నేను చెప్పిన విషయం మీకు అనుభవానికి వచ్చినప్పుడు నాన్నగారు ఇలా చెప్పారని గుర్తు రావడం కోసం చూడు, కానీ నేను బతిమాలటం లేదు. మనకి ఇల్లు ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఈశ్వరుడు వల్లకాడు ఉన్నాడు, ఇది లేదు ఏం లేదు, మనకంటే చుట్టూ సుఖం ఉన్నాడు. కానీ శివుడు ఎక్కడున్నాడు? వల్లకాడులో ఉన్నాడు. ఆయనకి పడుకోవడానికి మంచం లేదు, ఏమి లేదు, పైకి నివాసం వల్లకాడు. వల్లకాడు ఉన్నప్పటికీ, పడుకోవడానికి మంచం లేకపోయినప్పటికీ, మనకి ఇల్లు ఉన్నప్పటికీ, మంచాలు ఉన్నప్పటికీ, అన్ని ఉన్నప్పటికీ మనకంటే ఎక్కువ ఆయన సుఖంగా ఉన్నాడు. ఇది మీరు గ్రహించండి. కొంతమంది ఏం చెబుతారండి, మాటలకి ఏంటిలేండి, వింటే సరిపోయింది ఏంటిలేండి, మాటలకి ఏంటిలేండి అని చెప్పుకుంటారు, బయటకు చెప్పుకుంటారు మీరు కొంతమంది. మరి మాటలకి ఏంటని ఊరికి వచ్చింటే మిమ్మల్ని ఎవరైనా తిరిగితే కోపం ఎందుకు వస్తుంది? అది మాటే కదా, తిట్టు కూడా మాటే కదా. మీరు కొంతమంది బయటకు వెళ్ళాక ఏం చెబుతారండి, ఈ మాటలకి ఏంటిలేండి అని చెప్పొచ్చు మీకు బయట ఎవరైనా. మరి ఈ మాటలకి ఏంటనేప్పుడు వాళ్ళ మాటలు వాళ్ళని ఎవడానికి తిట్టారనుకుని వాళ్ళ కోపం ఎందుకు వస్తుంది? తిట్టు కూడా మాటే కదా, అది కూడా వాడికి తెలియదు. అది కామన్ సెన్స్ కూడా వాడికి తెలుస్తుంది. కొంతమంది వింటే సరిపోయింది అంటారు, విన్నా అర్థమైపోతే, వినకపోతే ఇంకెలా తెలుస్తుంది అసలు? ఆ దీపం ఉండగానే కుర్రడు చదువుకోవట్లేదు, దీపాలైపోయి ఇంకేం చదువుతాడు? కొంతమంది మాట వరకు ఎలా అంటారు, వింటే సరిపోయింది ఇట్లా అంటారు. వింటేనే అర్థం అవటలేదు అసలు, వినకుండా ఇంకేం అర్థమవుతుంది అసలు? ఇవాళ వాళ్ళు నూతనకి వచ్చి మాటలు కూడా అనాలోచిత మాట ఆలోచించి చెప్పడం కాదు, మనం బుధానేసి తిరగటం. నయ్యి ఇంకా పుస్తకాల కింద రాయటం లేదు, ప్రింట్ ప్రెస్లో పట్టుకెళ్తే ప్రింట్ కూడా చేసేస్తారు. ఈ మాట ఏనే మనకి మొదలా చివరి తెలియదు, వినకపోతే ఎలా తెలుస్తుంది? సరే ఆచరించినారు అంటారు, మనకి చేతమైంది ఆచరిస్తాం, చేత కాబట్టి ఆచరించలేము. మనకి ఎంత మనం ఎంత అన్నం తినగలం అంతే అన్నం తినగలం. కానీ మీ అబ్బాయి అంటే మీకు బాగా ఇష్టం, బస్తా మీ అన్నం తింటాడా? మీరు పెట్టగలరా? ఆచరించాలంటే మనం ఎంతవరకు ఆచరించగలిగితే అంతవరకు ఆచరించగలుగుతాం. మనకి ఎంతవరకు జీర్ణం అవుతుందో అంతవరకు తినగలం. నిరంతరం మీ శరీరం మీకు జ్ఞాపకం వస్తుంటే, మీ అహంకారం మీకు జ్ఞాపకం వస్తుంటే, మీ మనసు మీకు జ్ఞాపకం వస్తుంటే, అది భక్తి స్థితికి తీసుకెళ్ళా తీసుకెళ్తున్నాం. అంటే మిమ్మల్ని మీరే స్మరించుకుంటున్నారు, ఈశ్వరుని కాదు. మనం దేహాన్ని మర్చిపోయి ఒక నిద్రలో ఉంటున్నామేమో అంతే, ఒక గాఢ నిద్రలో ఉంటున్నామో ఈ దేహాన్ని మర్చిపోయి, తర్వాత మిగతా టైం అంతా కూడా దేహమే కదా మరి గుర్తు అసలు. అందుకని మాకు భయం వేస్తుందని అంటారు. ఏదైనా ఇంటికే ఇంటికాడే విషయాలకు కానీ బయట విషయం భయం వేయటానికి ఏంటి? ఎంతమంది ఉన్నారంటే భయం వేయటానికి? ఉన్నది ఒకటే అని చెబుతున్నాడు భగవంతుడు, అది ఆత్మ అని చెబుతున్నాడు. ఇంక మీరు ఎవరికి భయపడతారు? నలుగురు ఉంటే మిమ్మల్ని చూసి నలుగురు కూర్చున్నారనుకోండి, ఇక్కడ ఒకరినొకరు చూసి భయపడొచ్చు. ఉన్నది ఆత్మ ఒకటే అని చెబుతున్నాడు, ఇంక రెండుంటే భయం వచ్చేస్తుంది. ఉన్నది ఒకటే, అది ఆత్మ అంటున్నాడు, ఇంక భయం అని చెప్తాను. ఈ లోకం గొడవలు చింతిస్తుంది, ఈ దేవుడు గొడవ కొరకు చింతిస్తుంది, వైకుంఠం గురించి చింతిస్తున్నాం, కైలాసం గురించి చింతిస్తున్నాం, లోకం గొడవలని చింతిస్తున్నాం. చింతించేవాడు ఎవడో లోపల, మన అహంకారం లేకపోతే మన ఆత్మ చింతిస్తాడు. మనలో అహంకారాన్ని చింతిస్తాం, ఇక దాన్ని చింతించకుండా ఏం పెడతాం? అదే అంటే అహంకారాన్ని చింతించకుండా ఏం చేస్తాం? మన ఆత్మని చింతిస్తాం, అది నాశనం అవుతుంది. అంటే ఈ అహంకారం ఏం చేస్తుంది? ఆత్మ జోలికి వెళ్ళకుండా లోకాన్ని చింతించు, లేదా రాముని గురించి చింతించు, కృష్ణుడి గురించి చింతించు, లేదా వైకుంఠం ఎలా ఉంటుందో చూడు, కైలాసం ఎలా ఉంటుందో చూడు, ఈ విషయ శాఖనంతా అహంకారం చేస్తాం. ఇక అహంకారం కనుక లేకపోతే, అహంకారం కనుక లేకపోతే ఎవడు చింతించేవాడు ఎవడున్నాడు లోపల? ఆ విషయాలు చూసేవాడు ఎవడున్నాడు? ఏదైనా విషయం కనిపిస్తే కానీ మీరు చింతిస్తాంట? అది విషయాన్ని అహంకారం లేనివాడికి విషయాన్ని కనిపించదు. నీకంటే వేరుభావం ఉన్నప్పుడు విషయం చింతిస్తావు. అహంకారం లేనివాడికి వేరుభావం లేదు, అహంకారం ఉన్నవాడికి వేరుభావం ఉంటుంది, అహంకారం లేనివాడికి వేరుభావం ఉంటుంది. ఇంకా చింతించడానికి ఏమి? నాకు మీరందరూ ఆత్మగా కనిపిస్తున్నారనుకోండి, మాట వరుసు కనుక్కోండి, నేను చింతించడానికి ఏమన్నా? ఎల్లమ్మ పుల్లమ్మ ఏళ్ళమటి గాలి మీరు వేరుగా కనిపిస్తుంటే మీ అందరి గురించి ఒకడు గురించి ఒకడు గురించి ఒకడు గురించి నేను చింతించాలి. ఇప్పుడు నాలోనే వస్తే మీరు అందరిలో ఒకటే కనిపిస్తానుకోండి, నేను చింతించడానికి ఆలోచించడానికి ఏమండి ఇక్కడ? అంటే వైకుంఠానికి వెళ్ళిపోయి మళ్ళీ అలంకరించుకుని మళ్ళీ టానిక్ లై పుచ్చుకుని వస్తుంది అహంకారం. అదికైనా అక్కడ శుభ్రంగా కొంతమంది అత్తవరింటికాడ కష్టంగా ఉంటే నెలలు పుట్టింటికాడ వస్తాం, పుట్టింటికెళ్ళు ఉంటూ వస్తా ఉంటారు. కొంచెం పని అత్తవరింటికాడ పని కష్టంగా ఉంటే పుట్టింటి తీరిపోయి 20 రోజులు నెలలకి టానిక్ పుచ్చుకుని మళ్ళీ వస్తూ ఉంటారు. అంటే అహంకారం ఇక్కడ టైర్ అయిపోయింది. ఇది వైకుంఠానికి కైలాసానికి వెళ్ళిపోయి అక్కడ టానిక్ పుచ్చుకుని శుభ్రంగా ఈశ్వరుడి చేత లేకపోతే విష్ణువు చేత వైద్యం శుభ్రంగా చేయించుకుని మళ్ళీ వస్తువులు వేసుకుని అహంకారం శుభ్రంగా అలంకరించి మళ్ళీ భూమి మీదకి వస్తుందా? కానీ ఇప్పుడు మనం చేసే పూజలు మనం చేసే జపాల వల్ల అహంకారం అలంకరించుకుంటున్నాడు మీకు తెలియటమే అది. నేను 4 గంటలు పూజ చేస్తున్నానండి, 2 గంటల సేపు ధ్యానం చేస్తున్నానండి, కాశీ 10 సార్లు వెళ్ళి వచ్చానండి. నేను ఎంత ఏడి కాశీ 10 సార్లు ఏంటి, దేనికి అహంకారం కోసం వచ్చారా, నేను ఎందుకు వెళ్ళి వచ్చినట్టు. ఇది పాట, ఇది 10 సార్లు వెళ్ళి వచ్చారు వాళ్ళు కాశీ, రోజు 4 గంటలు పూజ చేస్తున్నారా, 6 గంటలకి ధ్యానం చేస్తున్నారా, ఇవన్నీ లెక్క ఎవరికి, ఈ లెక్క అంటే ఎవరికి వస్తే అహంకారం లెక్కేస్తుంది, ఈ గొడవలన్నీ అహంకారం స్మరిస్తుందో ఆత్మ స్మరిస్తుంది, ఆత్మకు లెక్క కావాలి. నిన్న పొద్దున్న 8 కూర్చున్నాను, 2 దాకా లెగలేదండి పూజలు అని అంటారు ఎవరు ఎవరు అని చెప్పి, ఏమి అహంకారమా ఆత్మ అంటే మీ అహంకారం మీరు అలవించింది, మీ అహంకారం మేము కూడా విని సంతోషించింది, అంటే మేము కూడా మా పొగడత కావాలన్నమాట మీకు. అదో 6 గంటల సేపు కూర్చున్నారని మీరు అంటే మళ్ళీ మా మాట మీ అహంకారానికి తిని మేట. నేను పొగిడితే 2 అటుకులు మాకు ఇస్తారు, మీరు ఇటువంటి మాటలు చెప్పి మీరు నాకేం ఇస్తారు. కొంతమంది గౌరవం ఉండాలండి, గౌరవం ఎవరికండి కొంతమంది గౌరవం సంపాదించాలి, గౌరవం ఎవరికి, అహంకారానికే ఆత్మ గౌరవం. అది మీరందరూ నేను గౌరవిస్తారండి, గౌరవించే ఏంటి, నా అహంకారానికై గౌరవం, లేకపోతే నా ఆత్మకై గౌరవం. ఆత్మ గౌరవం కావాలా, ఆత్మ గౌరవం కావాలంటే ఆత్మకంటే వేరుగా ఇంకో వస్తువు కనిపిస్తుంది దానికి, ఇద్దరుంటే ఒకళ్ళు ఇద్దరుంటే గౌరవం కావాలి దానికి, ఉన్నది ఒకటే వస్తువు అయితే గౌరవం ఏంటి ఇంకా. కొంతమంది వాళ్ళ జీవితాలను గౌరవం కోసం పాడు చేసుకుంటారు, ఆత్మను తెలుసుకోవడం మానేసి చూడక గౌరవం అబద్దమైన సంగతి వాళ్ళకి చచ్చిన తర్వాత తెలుస్తుంది. వలకడిలోకి వెళ్ళిన తర్వాత నేను స్మరించుడు అక్కడ ఉండడు, ఆ 12 వస్తే ఆఖరు ఈ శరీర సంబంధాలు కొండ సంబంధాలతో పోతాయి. వాళ్ళకి చాలా గొప్ప గౌరవం ఉందని అంటారు, ఇదో మాయ ఏంటి ఆ గౌరవం, ఏం చేసుకుంటారు కూర అనుకుంటారు, అంతకంటే మాకు కరిపోతుంది మీరు తాలింపులు వేసుకోవచ్చు, ఏం చేసుకుంటారు గౌరవం. ఆత్మ కంటే మీకు ఎక్కువగా కనిపిస్తుంది మీరు సంపాదించే గౌరవం, ఇది పెద్ద మాయ. నేటన్ చెప్పాడు, నేటన్ తన లాస్ట్ లాంగెస్ట్ పోయింది ఇంగ్లీష్ లిటరేచర్ లో, అది ప్యారడైస్ లాస్ట్ లో చెప్పాడు. చాలా మంది మహాత్ములు, నేను చాలా గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా, ఈ కామ క్రోధ లోభ వీటిని జయించిన వాళ్ళు కూడా చివరికి ఈ మాయనే, ఈ గౌరవం అనే గోతిలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకున్నారని చెప్పాడు నేటన్ ప్యారడైస్ లాస్ట్ లో చెప్పాడు. గౌరవం అని ఏ గౌరవం వచ్చింది, మాకు చాలా గొప్ప గౌరవం ఉందండి, ఆ చుట్టుపక్కల 20 ఊళ్ళో మాకు గౌరవం ఉందండి, ఏం చేసుకుంటాడు ఈ గౌరవం. కానీ చివరికి ఏంటి, అన్ని జయించుకొచ్చి పాప ఆ గౌరవాన్ని గోతిలో పడతా, గోతులను జయిస్తే కదా ఇంక లెగడం ఇంకా. ఈ గోతులన్నీ లేచి బయటకు వచ్చి ఆఖరి పెద్ద గోతిలో పడ్డాడు గౌరవం అనే గోతులు. ఆత్మ గౌరవం కావాలండి. కొంతమంది కొన్ని కామానికి దాసులు అయితే, కొంతమంది కోపానికి దాసులు అయితే, కొంతమంది కీర్తికి దాసులు, ఏదైతే పళ్ళు ఒడగొట్టుకోవడానికి ఏదైతేనండి. అసలు నేను భగవద్గీతలో ఆత్మను తెలుసుకోమని చెప్పాడా, లేదా వైకుంఠానికి వెళ్ళి కూర్చోమని చెప్పాడా, కైలాసానికి వెళ్ళి కూర్చోమని చెప్పాడు, ఎక్కడ చెప్పాడండి. ఇప్పుడు కొంతమంది అంటారు ఇప్పుడు అన్ని మోడర్న్ డేస్ అని, మోడర్న్ డేస్ ఎప్పటికప్పుడు మోడర్న్ డేస్, ఇదే అబద్ధమే. ఇప్పుడు మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలకి ఇది పాత రోజులు, ఇప్పుడు పూర్వపు రోజులను పాత రోజులు అనుకుంటున్నాను మనం, ఇంకో 10 సంవత్సరాలు వెళ్ళాక మళ్ళీ మనం అందరం పాతకాల మనుషులు అంటారు. ఇప్పుడు మన ఇంకో 10 సంవత్సరాలు మన మనవలు అందరూ ఏమంటారంటే వీళ్ళందరూ పాతకాల మనుషులు అంటారు. ఇప్పుడు మన తాతలు ఏమి పాతకాల మనుషులు అంటున్నాం, మళ్ళీ మన మనవలు ఏమంటారు, మనల్ని పాతకాల మనుషులు అంటారు. అంటే మోడర్న్ డేస్ మోడర్న్ డేస్ ఈ మాట అబద్ధం, ఎప్పటికప్పుడే మోడర్న్ డేస్, ఇది కూడా అబద్ధమే. ఈ కొత్త పాత కూడా అబద్ధమే, ఇదంతా మనిషి కలిపి తీరు. ఏ రోజు కారేది మోడర్న్ డే అండి, ఏ రోజు కారేది లేటెస్ట్. నా బాధలు నాకు ఆచార్యులు గారిని వదిలేసి నా బాధలు నేను చెప్పుకుంటున్నాను, మీరు ఆచార్యులు గారిని వదిలేశాను. మీరు ఆత్మలో ఉన్న కన్నా అందాన్ని చూస్తే బయట అందాలు మీరు అందం కిందే కనపడవచ్చు. మీరు ఆత్మలో ఉన్న సౌందర్యాన్ని ఒకసారి జీవితంలో చూస్తే బయటను సౌందర్యాల సౌందర్యం కింద మీకు కనపడదు. ఆత్మలోని రుచి ఒకసారి మీరు చూస్తే బయటను రుచిని మీకు రుచుల కింద కనపడదు. ఆత్మలో ఉన్న శాంతిని మీరు కనుక చూస్తే బయటను శాంతుల కింద. మీరందరూ దేవుడు అంటున్నారు కదా, మీకు తలంపు వచ్చిన తర్వాత దేవుడు కూడా వస్తుందా, తలంపు లేకుండా దేవుడు కూడా వస్తుంది. మీరందరూ దేవుడు అనుకుంటున్నారు కదా, మీకు తలంపు వచ్చాక దేవుడు కూడా వస్తుందా, తలంపు లేకుండా దేవుడు కూడా వస్తుంది, మీరు ఎవరైనా చెప్పండి. ఏమంటే నిద్దట్లో మీరున్నారు, దేవుడు కూడా లేదు, మీకు నిద్దట్లో ఎవరికైనా దేవుడు కూడా ఉందా. మా రాముడు ఏం చేస్తున్నాడు, మీరు రామ భక్తులు అనుకుని మా రాముడు ఏం చేస్తున్నాడు, లేదు మీరు కృష్ణ భక్తులు అనుకుని మా కృష్ణుడు ఏం చేస్తున్నాడు, గొడవ ఏమైనా ఉందా మీకు అసలు నిద్దట్లో. ఏమండి నిద్దట్లు గొడవ ఏమైనా ఉందా మీకు అసలు, ఏమి లేదు. కానీ దేవుడు గొడవ లేనప్పుడు కూడా మీరున్నారు, దేవుడు గొడవ లేనప్పుడు కూడా మీరున్నారు. అది మీరెవరో మీరు తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించారు, దేవుడు ఎక్కువ మీరు ఎక్కువ ఇంకేంటంటే మీరున్నప్పుడు దేవుడు లేనప్పుడు కూడా మీరున్నారు కదా, ఇది జ్ఞాపకించుకుని మీకు 24 గంటలు దేవుడు, ఇది ఒకటి మీరు బాగా జ్ఞాపకించుకుని 24 గంటలు మీకు దేవుడు కూడా లేదు. రాత్రి పడుకున్నాకని నిద్దట్లు మీకు ఎవరికి దేవుడు కూడా లేదు. మళ్ళీ మెరుకు వచ్చే వరకు మీకు దేవుడు కూడా లేదు. నిద్దట్లో మటుకు మీరు హాయిగా ఉన్నారు, దేవుడు కూడా లేదు. అంటే దేవుడు కూడా లేనప్పుడు కూడా మీరు ఉన్నారు. ఆ మీరెవరైతే తెలుసుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నించారు? కానీ కొంతమంది ఏమంటారంటే మాకు రాముడు కనిపించాడండి, శివుడు కనిపించాడు, కృష్ణుడు కనిపించాడు అంటారు. నేను కనిపించాడు అనుకోండి, ఏం చేసుకుంటారు మీరండి? మరి ఏ కాపీ ఇమ్మంటాడు? కరెక్ట్గా కనిపించాడండి, వాడు ఊరుకుంటాడు ఏ కాపీ ఇమ్మంటాడు? అది సత్యనారాయణ చేయమంటాడు. ఏదో అడుగుతాడు కదండి. మరి ఇలా ఎక్కువ చాలా మందిలో ఉందని మాకు దేవుడు కనిపిస్తున్నాడు ఈ మధ్యన అంటారు. కనిపించి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాను కనిపించి కనిపించి అందరూ బాగున్నారని అడుగుతున్నాడండి. కాళ్ళు పాయి ఇంట్లో పంటలు అవి బాగా పండుతున్నాయి, వ్యాపారాలు బాగా చదువుతున్నాయి కదా అని చూసుకుంటున్నారు అడుగుతున్నాడండి. అకౌంట్ లేవని అడుగుతున్నాడా? దేవుడు కనిపించడండి. ఎవరు కనిపించాడు మీరు? దేవుడు. ఇది బాగా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకి కూడా ఉందండి. దేవుడు కనిపించాడు దేవుడు మీకే కాదు, పెద్ద పెద్ద చదువుకున్న పిహెచ్డీ పుచ్చుకున్న వాళ్ళకి కూడా ఇది ఉండండి. దేవుడు కనిపించి ఏం చేశాడు మీరు? పోనీ కనిపించాడండి. నాకు 10 మంది డాక్టర్లు కనిపించాడు, నాకు రోగం తగ్గలేదు. ఎందుకు బాబా డాక్టర్లు ఒకరు నాకు కాదు, 10 మంది డాక్టర్లు నాకు దర్శనం ఇచ్చారు, నా రోగం నాకు తగ్గలేదు. ఈ డాక్టర్లు కూడా నాకు ఎందుకండి? పోనీ ఆ డాక్టర్ వల్ల నాకు రోగం తగ్గితే అనుకునే 10 మంది డాక్టర్లు కనిపించారు, నా రోగం తగ్గలేదు. పోనీ 10 మంది దేవుళ్ళు వద్దు, ఒక్క దేవుడే కనపడి నా అజ్ఞానం పోయింది. అది చూసుకోరండి మీరు. మీ లోపల అజ్ఞానం పోయిందో లేదు, అది వదిలేసిన నాకు దేవుడు కనిపించాడు, దేవుడు కనిపించాడు ఆడి మీరు ఆడుకుంటారా? ఏంటి ఆడికి మీకు సంబంధం ఏంటి అసలు? మీ కాలక్షేపం ఒక ఆడు కావాలా? ఏంటి అసలు మీకు అసలు పని ఏంటి? మీ కాలక్షేపం ఉంటలేదా? మీ ఇంట్లో బాధ లేదా? మీ కౌలు చెప్పుకోండి, మీకు ఎవరు దొరకలేదా? దేవుడు కనిపించి ఆడికి కౌలు చెప్పుకుని కూర్చుంటారా? ఇంటికాడ హాస్పిటల్ వెళ్తే ఇంటికాడ మీరు దేవుడు కనిపించి ఆడితో కౌలు చెప్పుకుంటారా? కృష్ణుడు కనిపించాడని నీకు కనిపించి ఏం చెప్పాడు? నువ్వు దేవుడు కనిపించాడా? కొన్ని నిజమేంటే కనిపించాడు, అది నిజమైన దేవుడే. ఆ వసుదేవుడు కుమారుడు వాసుదేవుడే నిజం, అబద్ధం దేవుడు అనుకోని నిజమైన దేవుడే. అది మీరు అంచెలు కూర్చుంటారు. కొన్ని నిజమైన దేవుడు అంటే మన అబద్ధ లాజిక్ ప్రకారం మాట్లాడు నిజమైన దేవుడే. సరిగ్గా భారత యుద్ధంలో అర్జునుడికి రథసారథ్యం చేసిన దేవుడే, వసుదేవుని కుమారుడు వాసుదేవుడే కనిపించాడండి. కనిపించింది ఇంటికాడ కనిపించే మీకు పనులు చేసుకునేవాడు అంచి ఆడు మీరు కలిసి అంచెప్పు కూర్చుంటారు మీ ఇంటికాడ. కొన్ని కనిపించాడు ఆ దేవుడు అనుకుందాం అండి, ఈ అంచెప్పు కూర్చుంటారు మీ ఇంటికి ఎంచెప్పు కూర్చుంటారు చెప్పండి. కొన్ని నిజమైన దేవుడే, అబద్ధమైన దేవుడు అనుకోద్దు. కొన్ని రాముడే కనిపించాడు, లేదా శివుడే కనిపించాడు, యేసు క్రీస్తే కనిపించాడు, ఆ దేవుడు మీరు కలిసి అంచెప్పు కూర్చుంటారు. ఆడికి మీకు ఏమైనా అకౌంట్లు ఉన్నాయి? ఇప్పుడు వ్యాపారాలు ఏమైనా అకౌంట్లు చూసుకోవడానికి? అది కానీ దేవుడు కలిపి మీకు అజ్ఞానం లోపల అజ్ఞానం పోయిందా లేదా? అజ్ఞానం పోకపోతే దేవుడు కల్పించడం మీకు ఫలితం ఏమిటి? ఎంతమంది డాక్టర్లు వైద్యం చేస్తే మీకు రోగం తగ్గినప్పుడు మీ బాధ మీకే ఉంటుంది, మీ సమస్య మీకున్నాయి, మీ స్ట్రగుల్స్ ఏంటంటే మీకున్నాయి. మీ స్ట్రగుల్స్ నుంచి మీరు ఎందుకు మీ స్ట్రగుల్స్ విడిచి పెట్టేసినా దేవుడు కల్పించాలంటారు? మీకు దేవుడు కల్పించే మాట మీ స్ట్రగుల్స్ మీరు ఉండాలి. మీరు ఎలా బాధకు దూరం ఇవ్వగలరు? ఎలా మీరు ఫ్రీడమ్ ఎలా వస్తుంది మీకు? అసలు ఎందుకు నా బాధను మీరు అర్థం చేసుకోరు? ఎందుకలే మీ ఎనర్జీని వేస్ట్ చేస్తున్నారు, మీ టైంని వేస్ట్ చేస్తున్నారు ఇలాగా? రాయలూరు డాక్టర్లు వచ్చి నాకు వైద్యం చేశారండి, ఏమి తగ్గలేదు. ఏం నేను సుఖపడతానా? నా రోగం తగ్గినప్పుడు రాయలూరు డాక్టర్లు అయితే, మెడ్రాసు డాక్టర్లు అయితే నాకు రోగం తగ్గినప్పుడు నా రోగం ఉందని చెప్పి నా బాధ నాకు ఎలాగో ఉంటుంది. అదే నాలుగు నాకు అజ్ఞానం ఉందని చెప్పి నాకు దుఃఖం అలాగే వస్తున్నాను. రాముడు కనిపిస్తే కృష్ణుడు కనిపిస్తున్నారు, నా అజ్ఞానం నాకు దుఃఖాన్ని తీసుకొస్తున్నాడు. ఎందుకు మీరు మూల సమస్య మీరు ఆలోచించరు? ఈ ఫండమెంటల్ క్వశ్చన్ ఎందుకు మీరు ఆలోచించరు? తనను తాను తెలుసుకోవడం కోసం గౌతమ బుద్ధుడు మహర్షి రాజ్యాన్ని విడిచిపెట్టాడే, ఏంటి మీరు చేసింది? మనం చేసింది ఏమిటండి? తన తాను తెలుసుకోవడం కోసం గౌతమ బుద్ధుడు ఒక మహారాజ్యాన్ని విడిచిపెట్టాడు. మనల్ని మనం తెలుసుకోవడానికి వంకాయ కూర విడిచిపెట్టలేము, రాజ్యానికి అది వంకాయ కూర విడిచిపెట్టలేము మనల్ని మనం తెలుసుకోవడం కోసం. ఒక సమస్య మీరు ఎందుకు ఆలోచించి మీకు దుఃఖం వస్తుంది? ఇప్పుడు మీకు అందరికీ దుఃఖం వస్తుంది, ప్రతి మనిషికి దుఃఖం వస్తుంది, అందులోంచి విమోచనం కావాలి. మీకు కనిపించిన దేవుడు నిజమైతే మీ దుఃఖాన్ని ఎందుకు తీయడం లేదు? నేను చెప్పాను మీరు నమ్మొద్దు, మీ కనిపించిన దేవుడే కనుక నిజమైతే మీ దుఃఖాన్ని ఎందుకు తీయటం లేదు వాడు? కొన్ని రోజు నాకు 2 ఇడ్లీ పొద్దున్న 2 ఇడ్లీ శాంక్షన్ చేయమని మీరు అడుగుతారు అనుకోండి, శాంక్షన్ చేసి వెళ్ళిపోతాడు. పొద్దున్న 2 ఇడ్లీ తింటా కూర్చుంటా దుఃఖం పోతుందా? దుఃఖం పోతుందా? అది కానీ మోక్షం అంటే ఏంటి? మీరు ఇప్పుడే దుఃఖంలోంచి విడుదల పొందటమే మోక్షం. మీరు ఇప్పుడే పొందవచ్చు, అది మీరు దేవుడు కనిపించడం మీకు మోక్షం కాదు, ఇది దేవుడు కనిపించడం మోక్షం కాదు, మీరు అనుభవిస్తున్న దుఃఖం నుంచి మీరు విముక్తి పొందడం మోక్షం. మీరు ఏమనుకుంటున్నారు దేవుడు కనిపిస్తే మోక్షం ఉంటారు, అది మోక్షం కాదు. మీరు అనుభవించే దుఃఖంలోంచి మీరు విడుదల పొందటం, మీరు అనుభవించే బాధలోంచి మీరు విడుదల పొందటం మోక్షం. అదే మీ నిజమైన ఇల్లు, మోక్షమే ఇల్లు, ఆత్మ ఇల్లు, అదే నిజమైన ఇల్లు. ఎవడైతే ఆత్మ కోసం జీవిస్తున్నాడో వాడికి ఆత్మ తెలుస్తుంది, ఎవడైతే తన కోసం తానే జీవిస్తున్నాడో వాడికి ఆత్మ తెలియదు. ఆత్మ కోసం ఎవడైతే జీవిస్తున్నాడో వాడికి ఆత్మ తెలియబడుతుంది, ఎవడైతే తన కోసం తానే జీవిస్తున్నాడో వాడికి ఆత్మ తెలియబడుతుంది. మేము ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని దోచుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ చేసి పని అదే, సన్యాసం చేసి పని అదే. జనరల్ గా ప్రజల్లో ఉన్న వాళ్ళు పెట్టుబడి గవర్నమెంట్ కి, ఇప్పుడు పెద్ద సన్యాసులు కూడా పెట్టుబడి అక్కర్లేదు, వాళ్ళు పెట్టుబడి మీ అజ్ఞానమే పెట్టుబడి. గవర్నమెంట్ కి పెట్టుబడి అక్కర్లేదు, సన్యాసులకి పెట్టుబడి, మీ అజ్ఞానాన్ని పెట్టుబడికి తీసుకుని దోచుకుంటున్నారు. అది అజ్ఞానం వయసు ఎంత ఉందో కానీ మన తాతను లొంగదీసింది, మన తండ్రిని లొంగదీసింది, మనం లొంగదీస్తుంది, మన కొడుకుని లొంగదీస్తాం, మన మనం లొంగదీస్తాం. మరి అందరూ మనం శ్మశానంలోకి వెళ్ళిపోతున్నాం కానీ శ్మశానానికి వెళ్తారు కదా. మన తాతలు శ్మశానానికి వెళ్ళిపోయారండి, ఇప్పుడు మన తాతలతో అది కూడా సర్దుకుంటే బాగుండండి. మన తాతలు శ్మశానానికి వెళ్ళిపోయారు, అజ్ఞానం పోలేదు. మన తండ్రులు అందరూ శ్మశానానికి వెళ్ళిపోయారు, అజ్ఞానం వెళ్తారు శ్మశానానికి. మనల్ని పట్టుకున్నాను ఇప్పుడు, మనం శ్మశానానికి వెళ్ళిపోతాం కొంతకాలానికి. ఇదైతే మనం కూడా వస్తే బాగుండదు, మళ్ళీ మన పిల్లల్ని పట్టుకుంటున్నాడు. ఇప్పుడు మన పిల్లలతో పూజ చేస్తే మన మనంలో పట్టుకుంటున్నాం, మరి దానికి ఎంత వయసు ఉందో మనకు తెలియట్లేదు. అజ్ఞానానికి వయసు ఎంత ఉందో తెలియదు కానండి, ఇంకేదో పట్టుకుని విడిచిపెట్టుకోలేదండి ఎవరిని. ఇప్పుడు మనతో పాటు వదిలేస్తే బాగుండండి. కొంతమంది అంటారు చూడండి బాబు, ఈ దరిద్రం మాతో వదిలిపోతే బాగుండు, మా పిల్లలైనా సుఖపడితే బాగుండు అంటారు. పాపం చాలా మంది కష్టాలు పడే వాళ్ళు ఏమంటారంటే, ఏమంటే మేము ఏదో కష్టాలు పడ్డామండి, ఈ దరిద్రం మాతో పాటు వదిలిపోతే మా పిల్లలైనా సుఖంగా ఉంటారని అలా కొంతమంది మాట వరుసుకుంటారు. అలా ఈ అజ్ఞానం వదిలిపోతే బాగుండని ఎవడని అనుకుంటున్నారు. పోయి మనం వల్లకాల్లోకి వెళ్ళిపోయినప్పుడు మన పిల్లలైన అజ్ఞానం అనుకుని వదిలేస్తే బాగుండి వదులుతుందండి. మన మనంలో వదులుతుంది, మన ముందు మనంలో వదులుతుంది, తర్వాత వదులుతుందండి. కూర్చున్న వాళ్ళు ఎవరైనా అజ్ఞానానికి వయసు ఎంత ఉందో చెప్పగలరు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అజ్ఞానానికి వయసు ఎంత ఉందో చెప్పగలరు? 400 సంవత్సరాలు ఉందా, 1000 సంవత్సరాలు ఉందా? ఇప్పుడు మనతో ఆఖరి అవుతుంది అజ్ఞానం, ఇప్పుడు మనతో ఆఖరి మన తర్వాత మన మనవల్ని మన ముని మనవల్ని వదిలేస్తున్నది. ఈ కనిపించిన దేవుడే కనుక నిజమైతే అజ్ఞానం ఎందుకు పోలేదు మీకు? నా ఒక్క ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. మీకు కనిపించే దేవుడు మాకెవరైనా దేవుడు కనిపించారు మీరు అంటే, మీకు కనిపించే కానీ దేవుడే కనుక నిజమైతే మీ లోపల అజ్ఞానం ఎందుకు పోలేదు? మనకి అడ్డుగా ఉన్నాయి. మన ఆత్మను తెలుసుకోవడానికి ఏది అడ్డొస్తాం? మనం ఏ మనిషికి ఆ మనిషి పరిశీలన చేసుకోవాలండి? ఏ మనిషికి ఆ మనిషి నేను ఆత్మను తెలుసుకోవడానికి ఏది అడ్డుగా ఉంది? అది ఏది అది పరిశీలించడం, ఏదైతే తనకు అడ్డొస్తుందో దాన్ని తొలగించుకోవటం, అదే విచారణ. అది వస్తువు అక్కడే ప్రకాశిస్తాం. ఒకసారి సిక్కులు, ఇప్పుడు ఈ సిక్కులు పంజాబ్లోని సిక్కులు మత గురువు ఒకతను శీతాకాలం బయట కూర్చున్నాడు. శీతాకాలం సిక్కులు మత గురువు శీతాకాలం చలేస్తాను బయట కూర్చున్నాడు. ఒక మహాభాగ్యవంతుడు వచ్చి నమస్కారం పెట్టి, ఇతను సూర్యుడికి ఎదురుకుండా కూర్చున్నాడు ఈ గురువు. ఒక మహాభాగ్యవంతుడు వచ్చి నమస్కారం పెట్టి, ప్రభు మీ దర్శనం కోసం వచ్చాం, ఇప్పుడు మీకేం కావాలంటే అది ఇస్తాను. నేను చలేస్తానని ఇక్కడ కూర్చున్నాను, నాకు సూర్యుడికి అడ్డుగా నువ్వు నిలబడ్డావు, నువ్వు నాకేం వద్దు కంటే పక్క తప్పుకున్నాడు. నేను చలేస్తానని బయట కూర్చున్నాను, ఆ సూర్యుడికి ఏనా నా శీతాకాలం అది, ఇది వచ్చి అంటాడు నీకేం కావాలంటాడు, నాకేం వద్దు అయ్యా నాకు చలేస్తాను, నేను బయట బయట కూర్చున్నాను, సూర్యుడి కిరణాలు నా మీద పడతాను, నువ్వు నాకేం వద్దు, సూర్యుడి కిరణాలు నా మీద పడకుండా నువ్వు అడ్డు తప్పుకున్నాడు, అది నువ్వు చేసిదన్నాడు. అంత ధైర్యం ఎవరికంటే వాడు ఆత్మ దర్శనం కలుగుతుంది. ఇది వాళ్ళు వచ్చిందండి. దేవుడు ఎవరికి అక్కర్లేదండి, ఎంత షాప్ కీపింగ్ అండి. దేవుడు ఎవరికి కావాల్సింది లోకం అండి, నేను చెబుతున్నాను నిజమే. మనకక్క దేవుడు ఎవరికి అక్కర్లేదు, కావాల్సింది లోకం. లోకంలో మనకు శోకం కాబట్టి లోకం వెనకాల శోకం వస్తుంది. దేవుడు ఎవరికి అక్కర్లేదు, లోకమే. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకున్నప్పుడు కూడా లోకమే ప్రేమిస్తున్నారని మీకు కూడా తెలియదు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కూడా మీరు ప్రేమించేది లోకాన్నే, దేవుని అడ్డు పెట్టుకుంటున్నారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకునే శకంలో కూడా మీకు తెలియదు, కానీ మీరు లోక ఆ శకంలో కూడా మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు. దేవుడి కోసం మీ దేహాన్ని త్యాగం చేయగలరా? దేవుడి కోసం మీ అహంకారాన్ని త్యాగం చేయగలరా? దేవుడి కోసం ఈ లోకాన్ని మీరు త్యాగం చేయగలరా? మీరు దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నారా? We are too much at our bodies. మనందరం లోకానికి భక్తులు, దేవుడికి భక్తులం కాదు. మనందరం భక్తులే, లోకానికి భక్తులు, కానీ దేవుడికి భక్తులం కాదు. దేవుణ్ణి కానీ నిజంగా ప్రేమిస్తండి, మీకు ఏది మేలు చేస్తుందో దేవుడికి తెలుసు. దేవుణ్ణి నిజంగా మీరు ప్రేమిస్తున్నట్టయితే ఏది మీకు ప్రసాదిస్తే మీకు మేలు కలుగుతుందో దేవుడికి తెలుసు. అప్పుడు మీకు ఆత్మను దర్శింపజేస్తాడు మీకు, అదే మేలు కాబట్టి ఆయనకు తెలుసు. కానీ మనం దేవుణ్ణి ప్రేమించండి, మీరు లోకాన్ని ప్రేమిస్తాం. మీరు ఏమి త్యాగం చేయొద్దండి, మీ అహంకారాన్ని ఎక్కడైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వస్తువులతో వాహనాతుడు పని లేదు ఈశ్వరుడికి. ఈశ్వరుడు దరిద్రుడేం కాదు, ఈశ్వరుడు భేదవాడు కాదు. మీ అట్టి పని కోసం, మీ బత్తాయి కోసం ఈశ్వరుడు చూడటం లేదు. ఈశ్వరుడు భేదవాడు కాదు, ధనవంతుడే. మీ పువ్వుల కోసం ఈశ్వరుడు చూడటం లేదు. పొయ్యిలో ఉన్న మంటలో కట్టెలు ఎలా పెడతాం? అలాగే ఈశ్వరాగ్నిలో ఎవరైనా మీ అహంకారాన్ని ఆహుతి చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఈశ్వరుని అగ్నిలో మీ అహంకారాన్ని అందులో వేయటానికి మీరు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఆ మంటలో వేయటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? అందుకని మీకు కింద రాదు వారని చెప్పాను. మీరు దేవుని నిజంగా ప్రేమించకండి, అబద్ధంగా ప్రేమించండి. సిన్సియారిటీ మెడకొద్దు, అబద్ధంగా ప్రేమించండి. అందుకే చెప్పాను మీకు, మీరు నిజంగా ధ్యానం చేస్తుంటే మీరు గంటలా ధ్యానం చేసి దేవుణ్ణి. నిజంగా ధ్యానం చేస్తుంటే మీకు గంటలు గుర్తొస్తుంటే మీరు గంటలు ధ్యానం చేస్తున్నారా, దేవుణ్ణి ధ్యానం చేస్తున్నారా? అయిన తర్వాత నీళ్లు నోట్లో పోసుకుంటే రుచిగా ఉంది. ముందు పాలు కొంచెం తాగారనుకోండి, వెంటనే మళ్ళీ నీళ్లు తాగితే అంత రుచిగా ఉంది. మీరు రామాయణం చదివారు, భాగవతం చదివారు, భారతం చదివారు, అవి పాలు తుడుసమా, నేను చెప్పి మాత్రం నీటి తుడుసమా, మీకు రుచించకపోవచ్చు. ఇప్పుడు ఆత్మ ఇక్కడ లేదు, మనం భవిష్యత్తులో సాధించాలనుకోవడం తలంపే, మీ తలంపే. వాయిదాలు చేస్తుంది, మళ్ళీ అజ్ఞానం తలం రూపంలో వచ్చేస్తాం. ఆత్మ ఇక్కడ లేదు, ఇప్పుడు లేదు అని మిమ్మల్ని స్పృహలను తీసేసి భవిష్యత్తులో సాధించాలి, వచ్చే జన్మలో సాధించాలి. ఈ జన్మలో లేని ఆత్మ వచ్చే జన్మలో ఎక్కడి నుంచి వస్తుంది? అంటే అజ్ఞానం ఏంటి? మీలో ఉన్న అజ్ఞానం అప్పుడు వాయిదాలు ఏం చేస్తే తలం రూపంలో భవిష్యత్తు కూడా తలంపే. తలంపు లేకపోతే భవిష్యత్తు లేదు. అంటే లోపల అజ్ఞానం తలంపు రూపంలోకి వచ్చి తలంపు రూపంలో భవిష్యత్తు అనేది దగ్గర చేస్తాం. ఇదే లోపల అవిద్య. సెకండ్కి ముడేసేస్తాం. ప్రతి సెకండ్కి ముడేసి ఉంచుతాం. హలో అవిద్య, నేను ఏ విద్యావంతుని అయితే, ఏ విద్య చదువుకుంటే ఏం చదువుకుంటే నాలో అవిద్య బయటకు పోనప్పుడు, నేను విద్యావంతున్నే, నా లోపల అవిద్య బయటకు పోవటం లేదు. ఏ విద్య అని ఒకటి అండి. మంటలో ఎన్ని కట్టెలు పెట్టినా కాలిపోతాయి. మంట కాల్సినని చెప్పడం, కానీ మంట ఎప్పుడు కావాల్సిన, నేను కట్టెలు నన్ను కాల్సినని చెబుతున్నాను. అది కానీ మీరు మంటలో కట్టేసారనుకుని నేను కాల్సినని చెబుతున్నా, కాల్సినని చెప్పడం. అదేవిధంగా మీరు ప్రాపంచ విద్యలు ఎన్నైనా సరే అవిద్యలు ఎలా అంటే, ప్రాపంచ విద్యలు ఎన్నున్నా సరే అంటే మళ్ళా పొయ్యిలేసిన పొలలాంటివి. విద్యులైనా సరే పొయ్యిలేసిన పొలలు ఎలా కాలిపోతాయండి చివరికి ప్రాపంచ విద్యలని అంతే. ఏది విద్య అండి? నా లోపల ఉన్న అవిద్యను పోగొట్టేది విద్య. మరి లోకానికి సంబంధించిన విద్యలని ఏమిటండి? అన్ని పొయ్యిలో పెట్టిన పొలలంటే. సోదర మహాశైలరా, చివరిసారిగా నేను చెబుతున్నాను, మీ కడుపు నొప్పి తగ్గితే, నా వల్ల మీకు తలకాయ పొడి తగ్గిపోతే, నా వల్ల మీకు ఆరోగ్యం ఉంటే నేను జ్ఞానం అనుకుంటున్నారు. ఎంత దురదృష్టం! నేను నాలో ఆత్మ దర్శిస్తే నేను జ్ఞానం అవుతాను, కానీ మీ తలకాయ పొడి నేను తగ్గిస్తే, మీ కడుపు నొప్పి నేను తగ్గిస్తే, మీ కాళ్ళు అవటం తగ్గిస్తే నేను జ్ఞానం అవుతాను. ఇదే దోషంలో లోకంలో ఎంత, ఈరోజు లోకంలో జరిగేది ఎంత ఇదే. నీ తలకాయ పొడి తగ్గిపోతే నేను, నా వల్ల మీ తలకాయ పొడి తగ్గిపోతే నేను జ్ఞానినే. ఇదే వీళ్ళందరూ జ్ఞానులే. మీరు ఆలోచించుకోవాల్సిన పని లేదా? మరి ఆలోచించుడు పని లేకపోతే భగవంతుడు, ఈశ్వరుడు మన బుద్ధిని ఎందుకు ప్రసాదించాడు? మనకు ఆలోచించే పనే లేదనుకోండి. అసలు బుద్ధిని ఎందుకు ఇచ్చాడు ఈశ్వరుడు? ఊరికే ఇచ్చాడా? దాన్ని తలక ఇచ్చాడా మనకి? ఆలోచించుకోమనే కదా తలక ఇస్తా. మరి ఆలోచించమనుకోండి, ఇంకెందుకు ఇచ్చినట్టు దీని ఉపయోగం ఏంటండి? ఈ తలకాయ ఉపయోగం ఏంటి? తలకాయ ఉంది కదా, అందరికీ తలకాయలు ఉన్నాయి కదా, అందరూ చూసుకోండి, అందరికీ తలకాయ ఉంది కదా, ఎందుకు ఇచ్చినట్టు? ఈ తలకాయ ఎందుకు ఇచ్చినట్టండి? అది ఆలోచించడు ప్రయోజనం లేదనుకున్నారు. భగవంతు బుద్ధిని ఎందుకు ఇచ్చాడు మనకు ఆలోచించడు పని లేనప్పుడు? కాళ్ళు ఇచ్చాడు నడుస్తున్నాం, చేతులు ఇచ్చాడు తింటున్నాం, అని చేతులతో అనేక పనులు చేసుకుంటున్నాం, కళ్ళు ఇచ్చాడు చూస్తున్నాం, చెవులు ఇచ్చాడు వింటున్నాం, మరి తలకాయ ఎందుకు ఇచ్చాడు? ఆలోచించుకోమని కదా ఇస్తా. ఎప్పుడైనా జీవితంలో ఆలోచించారా? ఆలోచించకపోతే బుద్ధి యొక్క ప్రయోజనం ఏంటి అసలు? నువ్వేం ఆలోచించాలనుకున్నారు, బుద్ధి యొక్క ప్రయోజనం ఏంటి అసలు? అయితే ఆత్మ కోసం జీవిస్తున్నాడు, ఎవడైతే ఆత్మ కోసం తన తాను వదులుకుంటున్నాడో వాడికి ఆత్మ దర్శనం అవుతుంది, ఆత్మ జీవితం లభ్యం అవుతుంది. దేహగతమైన జీవితం ఉన్నవాడికి, మనోగతమైన జీవితం ఉన్నవాడికి, అహంకారం కేంద్రంగా పెట్టుకుని జీవించేవాడికి ఆత్మ దర్శనం అయ్యే అవకాశం లేనే లేదు. మీరందరూ పని బరువు అని అనుకుంటున్నారు. పని బరువు కాదు, ఆ పని చేసేటప్పుడు దాని ఫలితం ఏమవుతుందో ఆలోచించేటప్పుడు బరువు అవుతుంది. ఆలోచన బరువు, పని బరువు కాదు. పని చేసేటప్పుడు ఏమవుతుంది, ఇదేమవుతుంది, ఏమవుతుంది ఆలోచిస్తుంటారు కదా, అది బరువు. మీ ఊహక మీ తలంపు బరువు, పని బరువు కాదు. ఈ పని వల్ల ఫలితం, ఎటువంటి ఫలితం వస్తుందని ఆలోచిస్తారు చూశారు? ఈ ఫలితం ఈ రిజల్ట్ ఎలా ఉంటుంది, రిజల్ట్ మీ రిజల్ట్ గురించి ఆలోచిస్తారు చూడు, ఆ ఆలోచన బరువు. కానీ పని మటుకు బరువు కాదు, పని బరువు కాదు, ఆసక్తి బరువు. పరిచయం చేయడం బరువు ఏం కాదు, ఎప్పుడు కాస్తుంది ఆలోచిస్తే బరువు. అది కాసిన రోజు కాస్తుంది, మీరు ఆలోచించిన మాత్రం రెండు రోజులు ముందు కాసేది. మీరు చేయవలసిన డ్యూటీ చేయటం అంటే పని ఎప్పుడు బరువు కాదు. అసలు మనం ఆసక్తి పెట్టుకుంటే అది దుఃఖాన్ని తీసుకొస్తుంది, బరువు పెరుగు, దాంట్లో అనారోగ్యం. ఆసక్తి లేకుండా ఎవడైతే జీవిస్తున్నాడో వాడికి దుఃఖం దూరం. ఆసక్తి లేకుండా ఎవడైతే జీవిస్తున్నాడో వాడు అనారోగ్యానికి కూడా దూరం అవుతాడు. ఆసక్తి లేకుండా జీవించేవాడే నిజమైన సుఖి. ఆసక్తి లేకుండా పని చేస్తే పాపానికి కూడా దూరం అవుతాడు. శాంతి శాంతి శాంతి.